अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वं अवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रिं अतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् कूजन्तं रामरामेति मधुरं मधुराक्षरं आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीयविग्रहम् पारिजाततरुमूलवासिनो भावयामि पवमाननन्दनम् वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्टपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितं अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम्।
ఎప్పుడైనా బ్రహ్మలోకానికి అధిపతి అవ్వాలంటే ముందుగా హనుమదవతారం ఎత్తాలి. హనుమదవతారంలో రామచంద్రుడి యొక్క నామాన్ని పదే పదే జపించి రాముడికి చాలా ఉపకారం చేస్తే అలాంటి వాడికి మాత్రమే రాబోయే కాలంలో బ్రహ్మ పదవి వస్తుంది. మనం కూడా రోజు ఇలాగే భగవద్భక్తితో కథలు వింటూ ఆయన నామస్మరణ చేస్తూ కూర్చుంటే ఈ జన్మలో కదా ఏదో ఒక జన్మలో ఎప్పుడో ఒకప్పుడు మనకి బ్రహ్మ పదవి వచ్చి తీరుతుంది. అదేం పెద్ద కష్టం కాదన్నారు. బ్రహ్మ పదవి కంటే గొప్పది బ్రహ్మానందం. అది కూడా ఇవ్వగలిగే రామచంద్రుడు తలుచుకుంటే ఈ చిన్న చితగా పదవులో పెద్ద లెక్క కాదు. ఇంతెందుకు? హనుమంతుడే అన్నాడు, నాకు రామనామం జపం చేయడంలో ఉన్న ఆనందం బ్రహ్మ పదవిని పొందితే ఉండదు, అయినా రాముడు ఆజ్ఞాపించాక కాదనకూడదు కాబట్టి స్వీకరిస్తున్నాను అన్నాడు అనమాట. పూర్వకాలంలో ప్రభుభక్తి పరాయణులు అలా ఉండేవారు. ప్రభు తన దైవం ఏమి చెబితే చేసేవారు, విసిగించేవారు కాదు, వినయంతో ఉండేవారు. ఇప్పుడు పరాశరుడు చెప్పిన ఈ కథ విని మైత్రేయుడు పులకించి చాలా అత్యద్భుతమైన హనుమద్ బ్రహ్మలోక నివాస కథని చెప్పావు. ఇంకేమైనా విశేషాలుంటే చెప్పు. హనుమంతుడి లీలలు ఎన్ని విన్నా ఇంకా 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 వినాలని అనిపిస్తున్నది. ఎటొచ్చెడిపోయిన నా మనస్సు అన్యాక్రాంతం కాకుండా ఉండడం కోసం మధ్య మధ్యలో రామనామస్మరణ చేస్తూ మరీ వింటున్నాను అని ప్రార్థించగా అప్పుడు మైత్రేయుడికి పరాశరుడు చెప్పాడు ఒక అపూర్వమైన కథ. అది రామచంద్రుడు పట్టాభిషేకం చేయించుకున్న ఒక 1000 సంవత్సరాల తర్వాత హనుమంతుడు ఎక్కువగా గంధమాదనాది పర్వతాల దగ్గరికి పోతూ వస్తూ ఉండేవాడు. ఓసారి హనుమంతుడు గంధమాదన పర్వతంలో రామజపం కోసం వెళ్ళగా పూరీ జగన్నాథస్వామి వారు రామచంద్ర ప్రభు దగ్గరికి వచ్చాడు. నిజానికి అది పూరి కాదు, జగన్నాథపురి. పురము అనే శబ్దం స్త్రీలింగంలో పురి అవుతుంది. క్రమంగా మన నోట్లో జగన్నాథ వెళ్ళిపోయి ఉత్తి పురి మిగిలింది. ఆ పురి కూడా పోయి తిండి పిచ్చ కనుక పూరి చేసాము దాన్ని. ఇంకా కూర మాత్రం పక్కన పెట్టలేదు, అదొకటి కొంత అదృష్టం అన్నమాట. నిజానికి అది పురి, జగన్నాథ పురి. అత్యంత ప్రాచీన కాలంలో రథంతర కల్పంలో ఇంద్రజుమ్రుడనే ఒక మహారాజు దానిని నిర్మాణం చేశాడు. ఇంద్రజుమ్రుడు అంటే అంత గొప్ప దాత మరొకడు లేడు. ఆయన మన దక్షిణ దేశాన్ని పరిపాలించిన వాడు. ఆయన పూర్వకాలంలో తమిళ, ఆంధ్ర, కేరళ, కర్ణాటకములనే నాలుగు రాష్ట్రాలని కలిపి ఆ రోజుల్లో ద్రావిడ దేశం అని పిలిచేవారు. ఈ ద్రావిడ దేశానికి అధిపతి ఇంద్రజుమ్ర మహారాజు. ఈయన పరమ విష్ణు భక్తుడు, మామూలు విష్ణు భక్తుడు కాదు, ఎంత గొప్ప భక్తుడో భాగవతంలో కూడా చెప్పారు. ఆయనే గజేంద్రుడిగా పుట్టినవాడు తెలిసిన. ఆయన అన్నీ విడిచిపెట్టి అత్యంత వైరాగ్యంతో మలయ పర్వతానికి వెళ్ళిపోయాడు. ఆయన ఒక కొండ మీదకి వెళ్ళి భక్తితో హరినామస్మరణ చేశాడు. కొంతకాలం హరినామస్మరణ చేయగా ఆయనకి మంచి అహంకారం కూడా కలిగింది. ఇదే పెద్ద గొడవ ఈ భక్తులతోటి. కొంతకాలం పోయేసరికి ప్రతివాడికి అహంకారం వస్తుంది. ఈ అహంకారం నుంచి బయటపడటమే నిజమైన తపస్సు. తపస్సు అంటే అదే అంటారు. మనకు నాలుగు బిరుదులు వచ్చేసరికి, నాలుగు సంపదలు వచ్చేసరికి, లేకపోతే ఏదో పదవి వచ్చేసరికి, ప్రతి వ్యక్తికి కొంతకాలం పోయాక నేనే విష్ణువుని అనే ఒక భ్రమ కలుగుతుంది. అందులో నుంచి బయటపడడం కోసమే మానవుడు నిరంతరం సాధన చెయ్యాలి. రోజు ప్రహ్లాదుడు పాతాళ లోకంలో నరసింహస్వామిని ప్రార్థిస్తూ, స్వామి ఎట్టి పరిస్థితుల్లో నీ పాదసేవకి దూరం చెయ్యకు, నాకు అహంకారం రానివ్వకు అంటాడు. మీకు వీలుంటే భాగవతం పంచమస్కంధంలో చూడండి, ప్రహ్లాదుడు అక్కడ ఏ మంత్ర జపం చేస్తాడో ఆ నృసింహ మంత్రం భాగవతంలో పంచమస్కంధంలో ఇచ్చారు. అందరం ఎంతసేపు మిగతా కథలు చదువుతాం, కానీ ఈ పంచమస్కంధంలో ఎన్ని ద్వీపములు, ఎన్ని మంత్రములు, అత్యద్భుతం అన్నమాట ఆ ఘట్టం అంతా కూడా. ప్రక్షద్వీపం, క్రౌంచద్వీపం, కుశద్వీపం, ఇక్షుద్వీపం, ఇవన్నీ వర్ణించి వాటిల్లో ఏ ద్వీపంలో ఎవరుంటారో చెప్పారు. మహేంద్ర పర్వతం దగ్గర ఉన్నటువంటి పరశురాముడు ఏ మంత్రం జపిస్తాడో, పాతాళ లోకంలో రసాతలవాసి అయినటువంటి ప్రహ్లాదుడు నృసింహ మంత్రాన్ని ఎలా జపిస్తాడో, హనుమన్ మంత్రాన్ని ఎవరు జపిస్తారో, ఇవన్నీ భాగవతంలో ఉన్నాయి. కానీ భాగవతంలో ఉన్నట్టు చాలామందికి ఎప్పటికి కూడా తెలియదు. నాకు ఆశ్చర్యం కలిగింది. అంటే పంచమస్కందాన్ని విడిచిపెట్టేశారు తెలియక. అవన్నీ మంత్రాలు, ప్రపంచ వర్ణన అన్నమాట. యావత్ భువన బ్రహ్మాండాల వర్ణనది. అందులో ప్రహ్లాదుడు నిరంతరం భక్తితో ప్రకట వ్రతావతారాయ నృసింహాయ మహాదేవాయ శ్రీమన్నారాయణాయ అని ఒక పెద్ద కవచ రూపంలో మంత్రం ఉంటుంది. అది జపం చేసి నన్ను మాత్రం అహంకారానికి గురి కాకుండా చూడు. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రస్తుతం అందరికీ ప్రామాణికుణ్ణి, పాతాళ లోకవాసులంతా నువ్వే పండితుడు అంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఏ ఛానల్లో చూసినా నా ఉపన్యాసాలే వస్తున్నాయి. దాంతో నాకు అహంకారం వచ్చి ప్రజల మీద ఏమైనా కేకలేస్తానేమో, ప్రజల్ని మీరు ఎందుకు పనికిరాని తిడతానేమో, శపిస్తానేమో, లేకపోతే ఇక నన్ను మించిన పండితుడు ప్రామాణికుడు లేడని ఒక భ్రమకు గురవుతానేమో, అలాంటి అహంకారానికి మాత్రం నన్ను గురి కాకుండా చూడు అంటాడు. ఎంత కాదనుకున్నా జీవికి వస్తుంది కనుక. ప్రహ్లాదుడికి అహంకారం వచ్చి నరనారాయణులతో యుద్ధం చేశాడు. భాగవతం, దేవీ భాగవతం సప్తమ స్కంధంలో చవనుడు వెళ్ళి తీర్థయాత్రల గురించి చెప్పగా వెళ్ళి ఆయన యుద్ధం చేశాడు ఏకంగా. కాబట్టి ఇలాంటి బుద్ధులు రాకుండా చూసుకోవాలని అనుక్షణం చెబుతూ ఉంటారు. ఇంద్రజుమ్ర మహారాజు అంతటి మహాభక్తుడు కూడా కర్మయోగం వల్ల కొంతకాలం జపం చేయగా శ్రీ మహావిష్ణువు బాగా దర్శనమివ్వడంతో తనను మించిన హరిభక్తుడు లేడు అనుకున్నాడు. ఇలా ఉండగా ఒకరోజు అగస్త్య మహర్షి అక్కడికి వచ్చాడు. అగస్త్యుడు రాగానే లేచి నిలబడాలి కదా, లేవలేదు. పెద్దలు వస్తే మహానుభావుడు పండితుడు అగస్త్యుడు లాంటి వాడు, లోపాముద్ర వల్లభుడు, వింధ్య పర్వతాన్ని అణిచినటువంటి వాడు, మొత్తం సముద్రం అంతా ఒక్క దెబ్బకి కేశవాయ స్వాహాన్ని తాగేసిన వాడు, అటువంటి వాడిని చూచి లేవలేదట. ఒకనాడాండ్రుపుడచ్చుతున్ మనములో ఊహిల్తుతున్ మౌనియై అకలంక స్థితి నుండతో కలశదుండ చోటికి వచ్చి లేవక పూజం పకయున్న మౌనిగని నవ్యక్రోధుడై మూఢ లుబ్ధ కరీంద్రోత్తమయో నిబుట్టుమని శాపం విద్య భూవల్లభ. ఒకనాడు ఆ మహానుభావుడు హరిస్మరణ చేసి పర్వతాగ్రం మీద కూర్చుని, ఎన్నాళ్ల నుంచో నేను హరిస్మరణ చేస్తున్నాను, దానివల్ల మహాశక్తులు వచ్చాయి, నన్ను మించినవాడు లేడు అనుకుని కాస్త అహంకరించి కూర్చున్నాడు. ఆ సమయానికి అక్కడికి కలశజుడు అగస్త్య మహర్షి వచ్చాడు. ఆయన్ని చూడగానే ఈయన లేవలేదు, నమస్కారం చేయలేదు. పెద్దలు వచ్చినప్పుడు లేచి నమస్కారం చెప్పేదికి వాడు హరిభక్తుడేమిటి? అందుకని కోపం వచ్చిందనమాట. ఇదే సామాన్యుడు అజ్ఞాని మూర్ఖుడు చేస్తే ఆయన ఏం పట్టించుకోడు. ఈయన రాజు, వైష్ణవ భక్తుడు, అటువంటి వాడు కూడా లేకపోతే ఎలాగా? అందుకని ఓరి మూఢ లుబ్ధ, పెద్దలు వచ్చినప్పుడు లేచి నిలబడాలనే కనీస జ్ఞానం లేని నువ్వు విష్ణు భక్తుడివి కాదు, పరమ మూర్ఖుడివి. హో, ఇది ఏనుగు లక్షణం. ఏనుగు దున్నపోతులన పడి ఉంటుంది, కదలదు, దానికి మందబుద్ధి ఎక్కువ. అలా తయారయ్యావు నువ్వు కాబట్టి గజరాజు కడుపున పుట్టని చెప్పించాడు. దాంతో ఆయనే గజరాజుగా పుట్టాడు. ఆయన భార్యలంతా ఆడ ఏనుగులు అయ్యారు. ఆయన భటులందరూ ఆయనతో పాటు ఈయన తిండి తిన్నారు గనక, ఈయన్ని సేవించారు గనక, ఈయన చుట్టుకుని ఉన్నారు గనక ఈ శాపానికి వాళ్ళు గురయ్యి వాళ్ళంతా తక్కిన భటులు అయ్యారు అన్నమాట, ఏనుగు భటులు అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ విష్ణుమూర్తి గజేంద్రుణ్ణి మొసలి పట్టుకున్నాక చక్రంతో నరికేశాడు. అప్పుడు ఇంద్రజమున మహారాజు గారికి తిరిగి అసలు రూపం వచ్చింది. రూపం రాగానే, స్వామి, నేను పరమాజ్ఞానంతో తపస్సు చేసుకున్నవాడిని అయ్యుండి కూడా అగస్త్య మహర్షికి నమస్కారం చేయకపోవటంలో ఈ ప్రమాదానికి గురయ్యాను, శాపానికి గురయ్యాను, గజేంద్రుడయ్యాను. ఇంక మీదట ఇలాంటి భ్రమలకు లోను కాకుండా శాశ్వతంగా వైకుంఠం పొందాలి నేను. మళ్ళీ అహంకారానికి గురయ్యి ఎవరిని నేను తిరస్కరించకూడదు, ఎవరి శాపానికి గురవ్వకూడదు, దీనికి ఏదైనా ఒక మార్గం ఉంటే చెప్పండి అన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు సముద్ర తీరంలో, తూర్పు సముద్ర తీరంలో, పూర్వ సముద్ర తీరంలో నాకు ఒక విగ్రహాన్ని నిర్మాణం చేయించన్నాడు. అప్పుడు ఇంద్రజమున మహారాజు గారు ఆ సమయంలో ఎక్కడున్నాడు? రామేశ్వర ప్రాంగణంలో ఉన్నాడు. ఇదంతా దక్షిణమంతా అయిందే కదా. అక్కడి నుంచి ఒక ఓడ ఎక్కి తూర్పు సముద్ర తీరానికి బయలుదేరాడు. అంటే ఇప్పుడు మనం ఒరిస్సాలో జగన్నాథం ఉంది, పూరి జగన్నాథం అంటున్నామే, అక్కడికి బయలుదేరాడు, ఓడలో బయలుదేరాడు, భూమి మీద కాకుండా. హఠాత్తుగా ఓడ చిన్నాభిన్నమైపోయింది పెద్ద తుఫాన్లో. దాంతో ఆయన, ఆయన భటులు, భార్యలు అందరూ తలోదిక్కుకి కొట్టుకుపోయారు. అదృష్టం ఏంటంటే ఎవరూ చావలేదు, ఓడ పగిలిపోయినా ప్రాణం పోలేదు. ఓడకున్న పలకలు పట్టుకుని తనందరూ తలోతీరం చేరారు. ఈయన, ఈయన భార్య మాత్రం జగన్నాథ ప్రాంతం, ఇప్పుడున్న జగన్నాథపురి దగ్గరికి చేరారు ఒకే బల్ల పట్టుకుని. ఓడలకి పెద్ద పెద్ద చెక్కలు తాపడం చేస్తారుగా, ఆ చెక్క బల్లలు కొంచెం బలంగా ఉంటాయి, వాటిని పట్టుకోవటం వల్ల నీళ్లలో మునిగిపోలేదు. ఒక కెరటం వీళ్ళు అక్కడ గెంటిందనమాట. వీళ్ళు వెంటనే ఆ చెక్కను చూశారు. ఆ చెక్కను చూడగానే చాలా అందంగా కనపడింది, మంచి దొంగ. అది మామూలు చెక్క కూడా కాదు, సాధారణంగా ఓడల్ని నడపడానికి ఓ పెద్ద తెరచాప పైన ఉంటుంది, దానికి కర్ణధారుడు తెరచాపను కట్టి ఒక దొంగను కడతాడనమాట, దానితోటే మొత్తం ఓడంతా ఎటు కావాలంటే అటు నడుస్తూ ఉంటుంది. అప్పట్లో స్టీరింగ్లు అవి. అందుకని ఆ దొంగ, దొంగను చూడగానే ఈ దొంగ నన్ను ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించింది, ఈ దొంగనే పరమాత్మునికి సమర్పిద్దాం అనుకుని, ఈ దొంగను ఎవరైనా ఈ ప్రాంతంలో విష్ణువు విగ్రహంగా తయారు చేసి నాకు అప్పగిస్తే వారిని నేను భక్తి శ్రద్ధలతో సత్కారం చేస్తానన్నాడు. ఈయన స్వయంగా ఇంద్రజమున మహారాజు గారని తెలుసు, వాడ నుంచి బయటపడ్డాడని, ప్రమాదం నుంచి బయటపడ్డాడని తెలిసి వచ్చిన ప్రజలంతా గౌరవించారు. ఈ రాజుగారికి ఎక్కడ పడితే అక్కడ ప్రతినిధులు ఉండేవారు. రాజుగారు మొత్తం మీద సముద్రగండం నుంచి బయటకు వచ్చారని తెలుసుకున్న ప్రతినిధులందరూ ఆ ప్రాంతం చేరారట. మొత్తం మీద మళ్ళీ రాజుగారు ఎక్కడున్నా భోగం భోగమే, ఆయన భటులు సంపదలు యథాప్రకారంగా వచ్చాయి. ఇప్పుడు ఆయన చాటింపు విని ఈ కొయ్య దొంగని విష్ణువు విగ్రహంగా చెక్కడానికి మహానుభావులైన శిల్పులు వచ్చారు. అయ్యా, లేదండి, ఈ కొయ్యని మేము ముట్టుకున్నా ఇది విగ్రహం అవ్వదు, శిలలైతే చెక్కుతాం కానీ కొయ్య దొంగల్ని, అందులో ఇలా నీళ్లల్లో కాస్త నాని ఉన్న దొంగల్ని చెక్కడం మా వల్ల కాదన్నారు. ఆ సమయంలో ఒక రోజున ఒక శిల్పి వచ్చాడు. మహారాజా, నేను ఓ పెద్ద తెర కట్టుకుని అడ్డంగా లోపల కూర్చుని రహస్యంగా ఈ కొయ్య దొంగని విగ్రహంగా చెక్కుతాను. శ్రీకృష్ణ పరమాత్మని, బలరాముణ్ణి, సుభద్రని, అర్జునుణ్ణి, నలుగురిని చెక్కుతాను. యుగ యుగాలుగా సుభద్ర, అర్జున, బలరామ, కృష్ణులు అనేటటువంటి నలుగురు మహాపురుషులు ఈ చరాచర జగత్తును ఏలుతూ ఉన్నారు, వాళ్ళ విగ్రహాలు చెక్కుతాను. కానీ ఒకటి నియమం గుర్తుపెట్టుకో, ఎవరు నేను ఈ కొయ్యతో విగ్రహములు చెక్కుతున్న కాలంలో తెర తీసుకుని లోపలికి అడుగు పెట్టకూడదు. అడుగు పెట్టారా ఇక నేను విగ్రహాలు చెక్కకుండా వెళ్ళిపోతానన్నాడు. రాజుగారు అందుకు అంగీకరించాడు. ఇంద్రజమున మహారాజు గారు లోపలికి కొయ్య దొంగని చేర్చారు. చుట్టూత పెద్ద పరదా కట్టేశారు. ఇప్పుడు ఈ కొయ్య దొంగతో లోపల ఉన్నవాడు ఉలి అవి పుచ్చుకొని విగ్రహాలు చెక్కడం మొదలెట్టాడు. 6 నెలలు గడిచింది, 8 నెలలు గడిచింది, సంవత్సరం గడిచింది. ఆ తెరలో నుంచి శిల్పి బయటికి రాడు, మంచినీళ్ళు అడగడు, అన్నం అడగడు, ఏమీ మాట్లాడు, ఏం చేయాలో తెలియటం లేదు ఆయనకి, మతిపోయిందనమాట. రాజావారికి అనుమానం ఏంటంటే ఈ శిల్పి లోపలికి చెక్కడానికి వెళ్ళాడు, పొరపాటున అన్నము పానీయాలు ఇటువంటి విషయాల గురించి చెప్పడం మర్చిపోయాడేమో, తలుపు తీసుకుని ఎవరిని లోపలికి రానివ్వద్దన్నాడు, కానీ ఈ చెక్కి ఎంతకాలం నాకు ఆహార పదార్థాలు పెట్టండి అని కూడా కోరలేదు, కొంప తీసి మేము అన్నము నీరు లోపలికి పంపించకపోవటం వల్ల చచ్చిపోయాడేమో, అందుకే ఈ తెర తీసుకుని రావడం లేదేమో, అలాగని తెర తీసుకుని లోపలికి వెడితే ఒకవేళ వాడు బతికుంటే విగ్రహం ఆగిపోతుందేమో అని మొత్తం మీద ఒక 8 నెలల వరకు ఉపయోగపెట్టాడు. సంవత్సరం కూడా గడిచేసరికి అనుమానం వచ్చింది. టక్కున ఒక రోజున తెర తీసుకుని లోపలికి వెళ్ళేసరికి ఇతన్ని వెనక్కి చూసి ఆ శిల్పి మాయమైపోయాడు. చేతులు మాత్రం తయారు కాకుండా మొండి విగ్రహం మిగిలిపోయింది అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మది. అయ్యయ్యో అని ఏడుస్తూ ఉంటే ఇప్పుడు ఆకాశవాణి అన్నది, వచ్చినవాడు విశ్వకర్మ, శ్రీమన్నారాయణుడు స్వయంగా నిన్ను అనుగ్రహించడానికి ఆయన పంపాడు, ఈ కొయ్య దొంగతోటి శ్రీకృష్ణ పరమాత్మని బలరాముణ్ణి సుభద్రని అర్జునుణ్ణి తయారు చేసి శాశ్వతంగా ప్రతిష్ఠించాలని నీకు భాగ్యం కలిగించాలని ఆయన అనుకున్నాడు, కానీ నువ్వు తెర తీసుకు లోపలికి రావడం వల్ల ఆయన మాయమైపోయాడు, ఇక ఈ మొండి విగ్రహాలనే ప్రతిష్ఠించు అన్నది ఆకాశవాణి. అప్పుడు ఈయన గొల్లును గోలపెట్టి అయ్యయ్యో మొండి విగ్రహాలు తయారయ్యాయి, పూర్తిగా సంపూర్ణంగా తయారైతే ఎంత బాగుండేవో, ఈ మొండి విగ్రహాలతో పూజ ఎలాగా అంటే నిజానికి చిన్నాభిన్నమైపోయిన విగ్రహాలు పూజకి మరికరో, గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా కాలో చెయ్యో విరిగితే విగ్రహాలకి శిలా విగ్రహాలకి అటువంటి వాటిని ప్రతిష్ఠించకూడదు. ప్రతిష్ఠింపబడిన విగ్రహాలు ఒకవేళ ఏ కారణం చేతనైనా మధ్యలో భిన్నమైతే ఆ విగ్రహాన్ని తీసి దాని స్థానంలో కొత్త విగ్రహాన్ని పెట్టాలి. ఈ పాత విగ్రహాన్ని భూస్థాపితం చేయడం కానీ లేదా గుళ్ళో ఎక్కడైనా వెనక ప్రాంతంలో అంటే గర్భాలయంలోంచి బయట కానీ పెట్టడం చేయాలి. అది ఇది కాకపోతే సముద్ర నిమజ్జనం చేయాలి. మూడింట్లో ఏదో ఒకటి చేయాలని ఒక శాస్త్రం అనమాట. భూస్థాపితం లేదా ఆలయ ప్రాంగణంలో ఎక్కడైనా ఓ మూల పెట్టడం కానీ, ఆలయంలో స్థలం దొరకకపోతే అప్పుడు సముద్ర నిమజ్జనం చేయాలి లేదా భూమిలో ఎక్కడైనా పాతి పెట్టాలన్నమాట. ఇవే నియమాలు. ఇప్పుడు ఈ మొండి విగ్రహాలను ఎలా ప్రతిష్ఠించను అంటే, ఇక్కడ మాత్రం కొయ్య విగ్రహాలే మొండి విగ్రహాలే అన్ని లోకాలని తరింపజేసే పవిత్ర విగ్రహాలు అవుతాయి. మరొక రహస్యం చెబుతున్నాను, ప్రతి సంవత్సరము కొయ్యతోటి ఇక్కడ ఎప్పటికప్పుడు కొత్త విగ్రహాలు తయారు చేసి ప్రతిష్ఠించే సంప్రదాయం పెడుతున్నాను. సహజంగా లోకంలో కాళ్ళు చేతులు అన్ని సక్రమంగా ఉన్న విగ్రహాలను పూజిస్తేనే ఫలితం ఇస్తాయా, కానీ జగన్నాథ స్వామివారు మాత్రం మొండి చేతులతోటే మొండి కష్టాలు కూడా తొలగించి అందరినీ అనుగ్రహిస్తాడని వరం ఇచ్చింది ఆకాశవాణి. అసలు ఆయనకి అందుకే మొండి చేతులు వాడు కాదట, మొండి కష్టాలు. ఇక ఈ కష్టంలో నుంచి బయటపడడం బాబో, ఇక దరిద్ర యాంప్లిఫైర్ బాగుపడదు అనుకున్నాం అనుకోండి, ఆయన తలుచుకున్నాం అనుకోండి, గ్యారంటీ బాగుపడిపోతారన్నమాట. ఇలాంటి మొండి కష్టాలను కూడా తొలగించేటటువంటి అపూర్వమైన శక్తి ఈ జగన్నాథస్వామి వారి దగ్గర ఉంటుంది అని ఆకాశవాణి పరగ్గానే సంతోషించి ఆయన ఇంద్రజుమ్నుడు దాన్ని ప్రతిష్ఠించాడు. ఆ తర్వాత అందుకే ఇప్పుడు ప్రతి సంవత్సరం కొత్తగా కొయ్య దొంగతోటి అలాంటి విగ్రహాలను తయారు చేసి ప్రతిష్ఠించి పాత వాటిని సముద్ర నిమజ్జనం చేస్తూ ఉంటారు. మనకు అనుమానం బలరాముడు అర్జునుడు ఈ కృష్ణుడు వీళ్ళంతా ద్వాపరయుగం వాళ్ళు కదా అని. ఇది రథంతర కల్పంలో కథ. అంతపూర్వం ఎన్నో పర్యాయాలు ద్వాపరయుగాలు జరిగాయి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 28వ యుగంలో ఉన్నామంటే ఎన్ని ద్వాపరయుగాలు జరిగాయి. కాబట్టి ఈ విగ్రహములు ఈ విధానము అనేక యుగాల్లో జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇంక మళ్ళీ మనం వెనక ముందు గురించి ఆలోచించక్కర్లా. అన్ని అవతారములు అన్ని కాలములలో అన్ని లోకాలలో జరుగుతూనే ఉంటాయి. రామావతారంలో భవిష్యత్తులో రాబోయే కృష్ణుడి చరిత్ర చెప్పలా మరి, నృగమహారాజుని కృష్ణుడు అనుగ్రహిస్తాడని. కాబట్టి యుగ యుగములుగా ఈ చరిత్ర రిపీట్ అవుతూ ఉంటుంది. అలాగే అందువల్ల ఆ ఇంద్రజమున మహారాజు గారు అంతఃపూరపు బలరాముడు సుభద్ర అర్జునుడు కృష్ణుడు యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఇంకా అక్కడి నుంచి జగన్నాథస్వామి సముద్ర తీరంలో అపూర్వమైన ఆలయంలో ప్రతిష్ఠింపబడ్డాడు. కానీ మొండి చేతులు వాడవడం వల్ల తన చేతితోటి ఆయన ఆహారాన్ని తినలేడు జగన్నాథుడు. అందుకని ఏం చేశారు, ఒక కొమ్మరివాణ్ణి నియోగించి రోజు కొత్త కుండలో, మళ్ళీ ఆ కొండ నైవేద్యం అయిపోగానే పగలగొట్టేయాలి, కొత్త కుండ తయారు చేయడం ఏ రోజుకా రోజు. ఆ కొత్త కుండలో కేవలం చప్పిడి భోజనమే, కొయ్యతో తయారు చేయబడిన విగ్రహాలకి ఎప్పుడూ కూడా తీపి కానీ కారం కానీ పులుపు కానీ ఇలాంటివి నివేదన చేయకూడదు. కొబ్బరికాయ అసలు నివేదన చేయకూడదు. తెలియక వచ్చిన అక్కడ కూడా కొబ్బరికాయలు కొడుతున్నారు, కానీ శాస్త్ర ప్రకారం అయితే కొయ్యతో తయారు చేయబడిన విగ్రహాలకి కొబ్బరికాయ కూడా కొట్టకూడదు. ఇప్పటికి కూడా కొన్ని గ్రామదేవతల ఆలయాల్లో కేవలం కొయ్యతోటే ఉన్న విగ్రహాలు ఉంటాయే, వాటికి బాగా మెత్తగా ఉన్న పిష్టాన్నే పెట్టాలి అనే నియమం అన్నమాట. అది మంత్రశాస్త్రంలో కఠోర నియమం అది. అందుకని ఏం చేసేవారు ఆ రోజుల్లో కుమ్మరివాడి ద్వారా కొత్త కొండలో ఏ రోజుకు ఆ రోజు మెత్తగా అన్నాన్ని ఉడకబెట్టి అందులో ఉప్పు వేయకుండా ఏం వేయకుండా ఆ చప్పిడి అన్నం నైవేద్యం పెట్టేవారు. అక్కడ మాత్రం కుమ్మరే పెట్టాలి, ఎందుకంటే కొయ్య విగ్రహానికి తప్పగా కుమ్మరివాడి చేతే నివేదన చేయించాలి అని పార్వతీ పరమేశ్వర సంవాదంలో ఉండడం వల్ల ఆ నైవేద్యం రోజు కుమ్మరివాడు వండి పట్టుకొచ్చేవాడు. తక్కిన వాళ్ళలాగా అర్చకులు వండడం ఉండదన్నమాట. ఈ నైవేద్యాన్ని స్వయంగా అర్చకుడు పట్టుకెళ్ళి స్వామివారికి నివేదించాలి. మెత్తన ఆహారాన్ని కొంచెం గరడితో నాలిక్కి ఆ విగ్రహం దగ్గర నాకించి తర్వాత ఈ ప్రసాదాన్ని బయట పెంచి పెడతారు. అక్కడికి వెళ్ళాక వాడు వీడు తేడా లేకుండా నేను ఎక్కడ తినండి అని భీష్మించు కూర్చున్న మాబోటి వాళ్ళు కూడా అక్కడ మాత్రం ఆ ప్రసాదం తిని తీరవలసింది. అందుకే సర్వం జగన్నాథం అన్నారు. అది ఇక నేను హోటల్లో తిన్నాను, కాఫీ తాగను, నేను ఇంట్లోనే తింటాను అని చెప్పి పాపం ఎవరన్నా మాయించి అట్లు కొట్టుకొచ్చిన గురువుగారు మీరు తినరా అంటే నేను తిన్నాము అని అనడానికి గల కారణాలు ఇవే అనమాట. గురువులకి కొన్ని నియమాలు బయట తిరగకూడదు. ఒక్క పూరి జగన్నాథంలో మాత్రం ఆ కుమ్మరి ప్రసాదాన్ని ఎవడన్నా తిరస్కరించాడా వాడి పని అయిపోయినట్టే. రెండు చోట్ల మాత్రం ప్రసాదం తినము అనకండి. నేనండి అక్కడికి ఎక్కడికో వెళ్ళొచ్చాక తింటానండి అని అనకూడదు. ఆన్ ది స్పాట్ జగన్నాథస్వామి వారికి నైవేద్యం పెట్టిన వెంటనే మీ చేతిలో ఇంత అన్నం పెడతారు. ఆ అన్నాన్ని కొంత కొన్ని సందర్భాల్లో మూకుడులో కూడా పెడతారు, మట్టి మూకుళ్ళలో. మాబోటి వాళ్ళని పెడితే మాత్రం తప్పక ఏం చేస్తారంటే కొత్త కొండ మూకుడు పగలగొట్టి ఆ డిప్పలేని పళ్ళెల్లో పెడతారు. సహజంగా అందరికీ అంతో ఎంతో ప్రసాదం పెడతారు. ఇవాళ ఏకాదశి అండి, నేను మడితో ఉన్నానండి, లేదా ఇంకా సేపు ఉన్నాక తింటానండి అని అన్నాడా ఏ వాడి పని అయిపోయినట్టు వాడికి మోక్షం రాదు. ఎవడైనా సరే తినవలసిందే. తర్వాత ఎప్పుడైనా అన్నవరం వెళ్ళాక కూడా అంతే. ఆ రోజు నువ్వు ఏం చేసినా అన్నవర సత్యనారాయణ ప్రసాదాన్ని తినకుండా వచ్చేవంటే మాత్రం ఢాము. మనం సత్యనారాయణ ప్రసాదం యొక్క కథలు వింటూనే ఉన్నారు కదా, ప్రసాదం తిని తీరవలసిందే. ఇంకా తక్కిన చోట్లు అంటారా, ఒక గారి పెడితే తినేసి ఇంకో గారి ఇంటికి పెట్టుకెళ్ళిన దోషం లేదు. అక్కడ మాత్రం ఆన్ ది స్పాట్ తినవలసింది అనమాట. అందుకే చాలామంది ఏం చేయాలంటే ప్రసాదం తినకుండా పొట్లం కట్టుకుని పక్కన కట్టుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళాక పారేస్తారు. ఎందుకు వచ్చింది ఈ కక్కుర్తి, హాయిగా తినేటివే, సంతోషంగా ప్రసాదం తినిపోవాలి తప్ప ఈ పెసలో ఈ గింజలో ఈ గారిలో చీర చెంగును మూట కట్ట, మళ్ళీ చీర చెంగునేమో అవతల వాడు ఏదో గాడో చూసి రూపాయి అనుకుని వాడిపోను ప్రసాదం పోయిందని ఏడవడం, ఈ గొడవ అంతా అనవసరం. హరిప్రసాదం లభించగానే అనుభవించి వెళ్ళిపోవటమే, మళ్ళీ బయటికి పెట్టుకెళ్ళకూడదట. పైగా బ్రహ్మవైవర్త పురాణంలో కళ్ళకద్దుకుని నెత్తి మీద పెట్టుకుని తినమన్నాడు. ఒక్క తులసాకు తప్ప తక్కినవన్నీ ఇలా కళ్ళకద్దుకుని శిరోధార్యం అని భావించి నోట్లో వేసుకోండి అని చెప్పాడు. అందువల్ల ఎప్పుడైనా జగన్నాథస్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి ఆ ప్రసాదం తినవలసిందే. ఈ జగన్నాథస్వామి వారు చప్పిడి కూడు తింటూ హాయిగా అక్కడ కాలక్షేపం చేస్తున్నాడు ఆయన మహానుభావుడు, ఆయనకి ఏం కావాలి కనుక. ఒకసారి ఏం జరిగింది, జగన్నాథస్వామి వారు శ్రీరామచంద్రుడు పట్టాభిషేకం చేయించుకున్న 1000 ఏళ్ల తర్వాత రాముడి దగ్గరకు వచ్చాడు. ఎన్ని రూపాలతో అయినా పరమాత్మ ఉంటాడు గుర్తుపెట్టుకోండి. రాముడిగా ఉండి కృష్ణుడిగా ఉండగలడు, కృష్ణుడిగా ఉండి రాముడిగా ఉండగలడు, బలరాముడిగా ఉండి కృష్ణుడిగా లేడు, పరశురాముడిగా ఉండి రాముడిగా లేడు, కపిలావతారంలో కపిలుడు చిరంజీవి కాదు, 22 అవతారాలతో ఏకకాలంలో ఉండగలడు. ఇప్పటికి కూడా భూమి కింద కూరమావతారంతో ఉంటున్నాడు, వరాహావతారంతో ఉంటున్నాడు, 7 కొండల మీద వరాహస్వామిగాను ఉండి శ్రీనివాసుడుగాను ఉంటున్నాడు. కాబట్టి ఆయన ఎన్ని రూపములతో అయినా ఉండగలడు. అంతేగాని జగన్నాథస్వామి విష్ణువే కదండి, రాముడు విష్ణువే కదండి, 2 రూపాలతో ఎలా ఉన్నాడంటే అదే ఆయన లేలంటే. ఇప్పుడు రాముడు ఆయన్ని గౌరవించి ఏకాంతంగా ఎవరూ లేనప్పుడు వచ్చాడు కాబట్టి తన సింహాసనంలో అర్ధ సింహాసనంలో కూర్చోబెట్టుకుని తాను అయినా ఒకే అవతారం గనక, స్వామి ఈ లోకంలో అనేక అవతారాలలో ఉన్నటువంటి తమరు, లోకాలను అనుగ్రహించే తమరు, సముద్ర తీరంలో అపూర్వమైన ఆలయంలో కొలువు ఉండే జగన్నాథస్వాములు వారు రామదర్శనానికి రావడం ఏమిటి చాలా చిత్రంగా ఉంది. కారణం ఏమిటంటే రామా నీకు తెలియందేముంది, జగన్నాథుడు కరుణాస్వరూపుడు, చేతులు లేకపోయినా చేతులున్న వాళ్ళని అనుగ్రహిస్తాడు, ఎవడన్నా చప్పిడి కూడు పెట్టినా వాణ్ణి తన పుత్రుడిగానే స్వీకరిస్తాడు. జగన్నాథ అవతారంలో కోపగించకూడదని ఒక నియమం ఉన్నదట ఆయనకి. పూరి జగన్నాథస్వామి ఎన్ని పాపాలు చేసినా క్షమిస్తాడు. ఇంకా రాముడు అప్పుడప్పుడు కోదండం తీస్తాడు, కశ్యబిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే, కానీ జగన్నాథస్వామికి అస్సలు కోపం ఉండదు. ఈ కోపం లేకపోవటం వల్ల నన్ను లోకువు కట్టేశాడు సముద్రుడు. రోజు అల్లుడు నేను ముంచేస్తున్నాను అని నా ఆలయాన్ని ముంచేస్తున్నాడు రాత్రిపూట. లోపలున్న దీపారాధన సామగ్రి కొట్టుకుపోతుంది, నా నైవేద్యం కోసం పెట్టుకున్న కొత్త కొండలు ఎత్తుకుపోతున్నాడు. అప్పుడప్పుడు నాకు నైవేద్యం పెడుతూ ఉంటే ఆ నైవేద్యం కూడా ఎత్తుకుపోతున్నాడు. మామగారిని ఏదన్నా అందామా అంటే పక్కనే మావిడ అందానికి వీల్లేదు అంటుంది లక్ష్మీదేవి. పైగా నేను శాంతస్వరూపుణ్ణి, అందుకని ఏమనలేక భరిస్తున్నాను. కానీ అప్పుడప్పుడు అర్చకులు వచ్చి, జగన్నాథస్వామి నీ ఆలయంలో మేము ఇన్ని పాటలు పడుతూ ఉంటే నువ్వు పట్టించుకోవేమి అని నన్ను అప్పుడప్పుడు తెప్పుతున్నారు. ఇప్పుడు నాకు అందుకే నీ దగ్గరికి రావాల్సిన కర్మయోగం పట్టింది. అయినా ఇది కూడా సత్కర్మయోగమే. రామచంద్ర ప్రభు ఏం చేస్తావో, సముద్రుడు నా ఆలయాన్ని ముంచెత్తకుండా కాపాడు. రోజు నా ఆలయాన్ని ఆయన ముంచెత్తకుండా కాపాడావంటే రుణపడి ఉంటాను. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ నీ దగ్గరికి వచ్చాను. రాముడంటే ఎవరికైనా అభయం ఇస్తాడని నమ్మకం. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచితే అభయం సర్వభూతేభ్యో దదామ్య తద్వ్రతం మమ అన్నావు, నాకు అభయం ఇవ్వవా అన్నాడు. అనగానే వెంటనే ఆయన చిరునవ్వు నవ్వి, అలాగే నాయన నేనైతే ఇప్పుడు కదలడానికి లేదు, మా ఆంజనేయ స్వామి వారు గంధమాదన పర్వతం మీద ఉన్నాడు, హనుమంతుడు ఎదురుకుండా ఉన్నాడంటే సముద్రుడు ధరిసిపోతాడు అని వెంటనే హనుమ ఎక్కడున్నా తక్షణం రా అని తలుచుకున్నాడు. ఈయన ఎక్కడో గంధమాదన పర్వతంలో రామనామస్మరణ చేసుకుంటున్న హనుమ ఆ క్షణమే జగన్నాథస్వామి వారు రాముడు మాట్లాడుకుంటున్న సభ దగ్గరకు వచ్చారు. స్వామి తక్షణం రమ్మన్నారు, కారణమేమిటి అన్నాడు హనుమ. పాపం జగన్నాథస్వామి వారు తన గోడు నా దగ్గర వెలుగుచ్చుకుంటున్నాడు. ఆలయాన్ని రోజు ముంచెత్తుతున్నట్ట సముద్రుడు తన కెరటాలతో, నువ్వు సముద్ర తీరంలో ఆలయానికి ముందుండు, మంచి గదని భుజం మీద పెట్టుకుని శిలామూర్తిలాగా నిలబడు, ఈ సముద్రుడు ఇక ముందుకు రాడు, నిన్ను చూచాడా హడిలిపోతాడు. ఏ సముద్ర నువ్వు ముందుకు వచ్చావా, చిన్నాభిన్నం చేసేస్తానని చెప్పు, నీ దెబ్బకి దెయ్యం కూడా తడుస్తుంది సముద్రుడంతా. నువ్వున్నావా, సముద్రుడు పొరపాటును కూడా ఆలయాన్ని ఉంచడు. అనగానే స్వామి అలాగే మీరు ఆజ్ఞాపించారు కదా బయలుదేరుతానని జగన్నాథస్వామి వారు వెంట బయలుదేరాడు. ఈయన మంచి గదోటి పుచ్చుకున్నాడు, సరిగ్గా సముద్రుడికి ఎదురుగుండా నిలబడ్డాడు. వెనక వైపు ఆలయం ఉన్నదన్నమాట. ఆలయ ప్రాంగణానికి సముద్రానికి మధ్యలో ఉండి సముద్ర తీరంలో గదోటి భుజం మీద పెట్టుకుని, సముద్రుడా జగన్నాథస్వామి వారు ఆలయాన్ని ముంచెత్తుతావా, స్వామివారు ఎప్పుడూ క్షీరసాగరంలో పవళించే స్వామి, అటువంటి వాడు ఏదో భూలోకాన్ని ఉద్ధరించడానికి వస్తే ఆయన ఆలయాన్నే ముంచెత్తే ఆయన నైవేద్యాన్నే కొట్టుకుపోయేలా చేస్తున్నావు, జాగ్రత్త ఏమనుకుంటున్నావు అని హెచ్చరించి అక్కడ కాపలా గాయడం మొదలెట్టాడు. ఇక ఆ రోజు నుంచి పాపం సముద్రుడికి ఉత్సాహం వచ్చి అల్లుడి గారు ఆలయాన్ని ముంచెత్తాలని ముందుకు వచ్చినప్పుడల్లా హనుమంతుడు కనబడగానే జరిసిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళడం మొదలెట్టాడు. హాయిగా మళ్ళీ జగన్నాథస్వామి వారి ఆలయం ముంపుకి గురి అవ్వకుండా ఉందన్నమాట. ముంపు ప్రాంతాలకి ఒక గొప్ప ఆనకట్ల తయారయ్యాడు ఇప్పుడు ఈయన. ఇక్కడ కొద్ది రోజులు బాగానే గడిచింది, కానీ హనుమంతుడికి ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. జగన్నాథస్వామి వారికి రోజు కొత్త కొండలో ఉట్టి అన్నం, చప్పిడి అన్నం, చివిడిపోయిన అన్నం, ఆ అన్నాన్ని పట్టుకొచ్చి పెట్టడం మొదలెట్టారు. ఇప్పుడు హనుమంతుడికి నైవేద్యం లేదుగా, మరి అక్కడైతే రోజు సీతాదేవి మంచి నైవేద్యం పెట్టేది, అందుకని నా నైవేద్యం సంగతి ఏమిటన్నాడు హనుమంతుడు. నాతోటే నీకు నువ్వు అన్నాడు ఆయన. అందరికీ బెబ్బెబ్బే, నీకు బెబ్బెబ్బే. వెంటనే ఈయనకు కూడా చప్పిడి అన్నం పట్టుకొచ్చి పెట్ట మొదలెట్టారు. ఓ రోజు అన్నాడు, కానీ అక్కడ రామా రామా అంటూ సీతాదేవి వండిన అన్నమేమో మంచి రుచిగా ఉండేది, దద్దోజనాలు కట్టుపొంగలు మొదట్లో లేదు, కానీ క్రమక్రమంగా సీతాదేవి యొక్క వంటలు బాగా మరిగాడు ఈయన కూడా. నాలుగు రోజులు పోతే ఎవరమైనా హాయిగా ఆ రుచులకి అలవాటు పడతాంగా. హనుమంతుడికి సీతాదేవి తయారు చేసిన మధురమైన లడ్డూలు, అందులో రామాన్ని రాసి లడ్డూలు తయారు చేసి పెట్టేదేమో నేతి లడ్డూలు, ఆవు నేతి లడ్డూలు అయోధ్య నిండా తినడం మొదలెట్టాడు. ఇప్పుడు ఈ చప్పిడి అన్నం సహించట్లేదట. మాయదారిది మంచి భోజనానికి అలవాటు పడినవాడు సామాన్య భోజనం చేయలేడు. దాంతో బుర్రకు ఒక్కుని ఏం చేయాలో తెలియక, ఏమిటయ్యా ఈ భోజనం అని అర్చకులు రాగానే అడిగట. ఆచార్యులు రోజు వచ్చి ఈయన కూడా చప్పిడన్నం పెట్టగానే, ఏమిటి నైవేద్యం అంటే మా ఆచారం అండి, మా స్వామివారికి ఏది పెడితే అదే అందరికీ పెడతాం, అందరికీ ప్రసాదం అదే కాబట్టి ఆయనకి పెట్టింది ఇలాగే పెడతాం, మాకు నియమం ఇది, ఇక్కడ తీపి పులుపు కారాలు పులిహేరలు దద్దోజనాలు కట్టుపొంగళ్ళు ఉండవండి అన్నారట. ఇది ఎక్కడ గర్మరా బాబు, ఆహారం లేక కృషించిపోయాను నేను, ఎలా కాపలా కాయటం, ఈ తిండి నాకు సహించట్లేదు అనుకున్నాడు ఆయన. చివరికి ఏం చేశాడు హనుమంతుడు అంతటి వాడు కూడా జహ్వచాపల్యం వల్ల, పగలంతా కాపలా కాసి అర్ధరాత్రి 12 గంటలకు రహస్యంగా జామమ్మని కొని జగిరి అయోధ్యకి వెళ్ళిపోయి సీతాదేవి అంతఃపురంలో అక్కడ మాంచులు అడ్డు నీరు కోసం చేసి పెట్టించిందిలేండి, నేను వెళ్ళాక ఎవరు తినేవాళ్ళు, కడుపు నిండా తినేసి మళ్ళీ వచ్చి బుద్ధిమంతుడు అలాగో అని కూర్చున్నాడు. ఈ లోపల నీళ్ళు అడ్డూలు వేసుకొచ్చి అనుకుంటూ. నాకు ఈ మధ్యన ఉపన్యాసంలో కూడా ఒక ఆయన అస్తమానం అనుకునేవాడు ఏంటి అనుకున్నాను, తర్వాత తెలిసింది ఆయన కూడా ఇలాగే మంచి తిండి తెచ్చుకుని శుభ్రం కూర్చుని తినడం మొదలెట్టాడు. నిజంగా తమాషాగా దొరుకుతారనమాట. ఓసారి నేను హాయిగా రైల్లో పడుకుని ఉన్నాను, పై నుంచి కిందకి అస్తమాను కిందకి దిగడం పైకి ఎక్కడం, మా శిష్యులు కూడా వస్తుంటారుగా ఎప్పుడు ఒక వింగు మాదే, ఏం చేద్దాం బయట వాడు అందరూ కూర్చుంటే నాకు నియమాలకు ఇబ్బంది వస్తుందని నాలుగు సీట్లు సెకండ్ ఏసీలో నేనే లాక్కుంటూ ఉంటాను. ఆ పూట మా శిష్యుడు అస్తమాడు పైకి ఎక్కడం దిగడం అనమాట. ఎందుకు ఎక్కుతున్నాడో తెలియదు. వచ్చేటప్పుడు వాళ్ళ ఆవిడ జంతికలు చేసి ఇచ్చింది ఈ ప్రజాపతి గారికి. ఈ జంతికలు ఉచ్చుకుని గురువు గారికి ఏం పెడతానే బాగుండదు అనుకుని పైకి కొంచెం తక్కువ ఉన్నట్టున్నాయి, ఈయనకి ఎక్కడ వాటా పెట్టాలో పైకి ఎక్కడం అండం, మళ్ళీ కిందకి దిగడం. అక్కడ ఎందుకు ఎక్కుతున్నాడు, నిమిషానికి ఒకసారి ఎక్కుతున్నాడు అనుకునేవాడు అనమాట. నా నెత్తి మీద పడ్డేసేవారు ఆ జంతికి మొక్కలు. అప్పుడు అర్థమైంది, అందరూ గురువు గారికి అక్షతలతోటి పుష్పాలతో అభిషేకం చేస్తారు, ఏడో తారీఖు నాడు పువ్వులు వేయడం చూశాను, కానీ జంతిక మొక్కలతో అభిషేకం నువ్వు చేసేవరా శిష్య అన్నాను నేను. శిష్యులు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అలా ఇనుకో అండం తినడం. రాత్రిపూట ఎప్పుడూ మధ్యలో ఒక్కసారి ఈయన ఎగరడం కనిపెట్టాడు సముద్రుడు. ఏ రోజు ఎగురుతున్నాడా అని కెరటాలతో చూశాడు. ఆయన కెరటాలే కళ్ళు కదా. రోజు రాత్రి 12 గంటలకి అందరూ గుడి మూసేసి వెళ్ళిపోయాక ఈయన ఛామ్మని ఎగిరి మళ్ళీ 1 గంటకు వస్తున్నాడు. అంటే ఈ గంట ఎక్కడికో పోతున్నాడు అనుకుని ఈయన అలా వెళ్ళగానే మళ్ళీ ఆలయం మొత్తం ముంచేశాడు ఈయన. దాంతో జగన్నాథస్వామి పరిగెత్తుకుంటూ రాముడి దగ్గరకు వచ్చారు. శ్రీరామ రామ రామ, ఏమిటయ్యేది నా కర్మయోగం, హనుమంతుడిని కాపలా పెట్టు, ఆయన కాపలా ఉన్నా మొత్తం సముద్రుడు వచ్చి నా నగరాన్ని నా ఆలయాన్ని ముంచెత్తాడు, మళ్ళీ కొత్త కొండలు కాస్త పెటిలేని పగిలిపోయాను, కానీ మా హనుమంతుడు నా ఆజ్ఞ మీరి కదలడే, ఆయనుండగా సముద్రుడు జగన్నాథపురాన్ని పొరపాటున కూడా ముంచెత్తడే, ఏదో జరిగింది అని వెంటనే హనుమా రమ్మన్నాడు. హనుమంతుడు వచ్చాడు. ఏం జగన్నాథస్వామి వారు నీ మీద కూడా కంప్లైంట్ లెటర్ ఇస్తున్నారేమిటి అనగా హనుమంతుడు కిక్కురు వల్ల, ఈయన కిక్కురు వరలేదంటే అర్థమైపోయింది ఏం జరిగింది హనుమ అంటే ఏం చెప్పమంటారు స్వామి, హాయిగా అయోధ్యా నగరంలో జగన్మాత సీతామాత చేసి పెడుతున్న అపూర్వమైన జీడిపప్పులు కిస్మిస్సులు బాదం పప్పులు వేయబడినటువంటి లడ్డూలు సుఖంగా తిని ఫుడ్కు లోటు లేకుండా బతుకుతున్నాను, తీరా అక్కడికి వెళ్ళాక రోజు చప్పిడి కూడా నైవేద్యం పెడుతున్నారు, ఆ చప్పిడి కూడా నియంత్రణలేక అర్ధరాత్రి అక్కడి నుంచి రహస్యంగా ఇక్కడికి వచ్చి అమ్మవారు మీకు తెలియకుండా దాచి ఉంచుతోంది అండి, లేక అవన్నీ తింటున్నాను, మళ్ళీ ఆవిడ ఖాళీ అయిపోగానే మర్నాడు నింపుతోంది, ఇలాగ నేను అయోధ్యా నగరానికి ఆహారం కోసం రావడం చూసి బహుశా సముద్రుడు మళ్ళీ నన్ను ముంచెత్తి ఉంటాడు జగన్నాథస్వామి ఆలయాన్ని అనగానే శ్రీరాముడు, జగన్నాథస్వామి మరి ఆహారం లేని కొలువేం చేస్తాడు, నువ్వేం జీతం ఇవ్వట్లేదు, బట్టలు కూడా ఇవ్వడం లేదు, టీఎల్ లేవు డిఎల్ లేవు, 40% ఫిట్నెస్ మెంట్ పెంచడాలు అనే స్ట్రైకులు లేవు మావాడు పాపం, ఏమీ లేదు, కేవలం ఆహారం కూడా పెట్టకపోతే ఎలాగా అంటే, అప్పుడు ఆయన చిరునవ్వు రవి, నాకు మాత్రం చప్పిడి కూడు పెట్టిన ఈ రోజు నుంచి హనుమంతుడికి నేతితో తయారు చేయబడిన గోఘృత అంటే ఆవు నేతితో సుస్పష్టంగా చెప్పాడనమాట, గోఘృతేనా ఆవు నేతితో తయారు చేయబడినటువంటి పంచదార లడ్డులు, అది కూడా మళ్ళీ బెల్లం వేయకుండా పంచదారతో తయారు చేయబడిన లడ్డూలు నివేదన చేసే ఏర్పాటు చేస్తాను అన్నట్ట. నువ్వు ఆ మాట అన్నావు కదా, అయితే ఈ క్షణమే నేను నీకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాను, జగన్నాథ ఈ హనుమంతుడిని నీతో తీసుకెళ్ళు, యథాప్రకారంగా అక్కడే ప్రతిష్ఠించు, శిలా విగ్రహంగా ఈయన అక్కడ ఉంటాడు, ఈయన కదలకుండా ఈయన కాళ్ళకి చేతులకి బేడీలు వేసి సంకెళ్ళు వేసేయి, సముద్రుడు కనుక ముందుకు వచ్చాడా ఈ బేడీలు తనవంతా తానే తెగిపోతాయి, సముద్రుని అంతం చూస్తాడు ఇతడు, ఒత్తప్పుడు ఇక్కడికి పారిపోకుండా బేడీలతో పడి ఉంటాడు అక్కడ, వేసేయి బేడీలు, కానీ రాత్రిపూట మాత్రం ఆయనకి బాగా లడ్డూలు మాత్రం పెట్టన్నట్ట. వెంటనే జగన్నాథస్వామి వారు హనుమంతుడిని పట్టుకుపోయి హనుమంతుడిని శిలామూర్తిని చేసి ఆయన కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేసి నైవేద్యం మాత్రం హాయిగా నోట్లో లడ్డూలు పెట్టించేవాడు. ఎప్పుడైనా సముద్రుడు కాళ్ళకి చేతులకి బేడీలు ఉన్నాయి కదా హనుమంతుడు ఏం కదలడులే అని వచ్చాడా, వెంటనే బేడీలు దిగిపోయి హనుమంతుడు ఏ అని ఉరిమేవాడు. ఆ విధంగా బేడీ హనుమంతుడు తయారయ్యాడు. ఈ బేడి హనుమంతుడు తయారవగానే కొంతకాలం పోయాక కలియుగం ఆరంభం అవుతూ ఉండగా వెంకటేశ్వర స్వామి వారు పిలిచి అక్కడెక్కడో జగన్నాథస్వామి దగ్గర ఉన్నావే అటువంటి శిలామూర్తిగా నా దగ్గర కూడా ఉండన్నాడు, అందుకన్నమాట తిరుపతిలో బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉన్నది, చాలా మందికి తెలియక దాని కథలు ఏమో అనుకుంటున్నారు. అవన్నీ కూడా పరాశర సంహితలో చెప్పారు. ఆ వేడి ఆంజనేయ స్వామి వారిని ఎదురుగుండా పెట్టి నా ఆలయ ప్రాంగణానికి వచ్చేటటువంటి సముద్రుడిలాగా నా ఆలయాన్ని మింగాలి, దిగమింగాలి, ముంచెత్తాలనుకున్న వాళ్ళని శిక్షించు అన్నాడు అనమాట. ఇంకొక కారణం చేత కూడా వేడి ఆంజనేయుడు అయ్యాడు. ఈ వేడి ఆంజనేయుడు గురించి తెలియక చేతులకు మన వాళ్ళు తెలుగు వాళ్ళు వేడి వేడి అనేవారు కదా, హిందీ వాళ్ళు అక్కడికి వచ్చేవారు మరాఠీ వాళ్ళును. వాళ్ళు రాగానే భేటీ అంటే కలియుట అని అర్థం అనమాట, కలుసుకునుట. అందరు అక్కడ కలుసుకుని మనం అక్కడ భేటీ అవుతున్నాం కదా, ఈ భేటీ ఆంజనేయుడిని అన్నారు. అందరం కలుసుకోవడానికి ఉపయోగపడే ఆంజనేయుడిని, అది కూడా భేటీ ఆంజనేయుడు వేడి ఆంజనేయుడు రెండు అయ్యాయి అనమాట. ఈ విధంగా హనుమంతుడు జగన్నాథస్వామి ఆలయ ప్రాంగణం ధర్మమానని భేడీలు వేయించుకున్న ఆంజనేయుడయ్యాడు. ఎవరైనా వైశాఖ మాసం, జ్యేష్ఠమాసం, కార్తీక మాసంలో చేతులకి సంకెళ్ళు కాళ్ళకి సంకెళ్ళు ఉన్న బేడి ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠించి ఆయనకు ఆవునేతితో తయారు చేసిన లడ్డూలు ఇస్తే వాడు సంసారం అనే సంకెళ్లలో ఇరుక్కుపోక సంసార బంధాల నుంచి విముక్తి పొందుతాడు. అంత గొప్పదనమాట. ఆయనకున్నాయి సంకెళ్ళు, మనకు మాత్రం సంకెళ్ళు ఉండవు. అపూర్వమైన ఈ కథ అంతా కూడా పరాశరుడు మైత్రేయుడికి చెప్పాడు. ఒక రోజున హనుమంతుడి దగ్గరికి సముద్రుడు వచ్చి ఈ బేడి ఆంజనేయ స్వామి వారి దగ్గరికి, నాయన హనుమ నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది, నేను అపార శక్తి కలిగిన వాణ్ణి, ప్రళయకాలంలో లోకాలన్నీ ముంచెత్తగలను, అయినా ఒక్క గదాఘాతంతో నన్ను ముందుకు రాకుండా ఆపగలుగుతున్నావు నువ్వు, నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది, నీ శక్తిని చూస్తే. హనుమా నీకెంత దివ్యశక్తి ఎలా వచ్చింది అని అడిగాడనమాట హనుమంతుణ్ణి సముద్రుడు. నీకు ఈ శక్తి ఎలా వచ్చింది, అపార శక్తిది, మాటలు కాదు సముద్రుని కూడా నిలువరించడం అంటే, అందులో నేను విజృంభించానంటే లోకాలే ముంచెత్తుతాను, జగన్నాథుడే నన్ను ఏం చేయలేకపోయాడు, నువ్వు నన్ను ఎలా నిలువరించగలుగుతున్నావు అని అడిగితే, హనుమా కేవలం రామనామ ప్రభావంతో నేను ఈ సముద్రాన్నే కాదు భువన బ్రహ్మాండాలని నిరోధించగలుగుతున్నానని చెప్పాడు. నువ్వు చూసావు కదా మా రాముడు బ్రహ్మాస్త్రం ఎక్కువ పెట్టగానే నువ్వే ఉడిగిపోయావు, ఆ రామనామ ప్రభావంతో ఇక్కడ విగ్రహంగా ఉంటాను, నా శక్తితో కొండ మీద ఉండగలుగుతాను, ఏడు కొండల్లో గంధమాదనంలో ఉండగలను, ఏకకాలంలో ప్రపంచంలో ప్రతి స్థానంలో ప్రతి వ్యక్తిలోనూ ప్రతి గ్రామంలోనూ ప్రతి ఆలయంలోనూ శిలగాను ఉండగలను, చైతన్యంగాను ఉండగలను, అంతటా వ్యాపించి ఉండగలను, ఎవరు పిలిస్తే అక్కడ వారికి రక్షణ ఇవ్వగలను, ఇంత అపార శక్తి రామా అనే రెండక్షరములు నాకు ఇచ్చాయి, ఆ రెండక్షరాలు నిరంతరం జపించడమే నా మహాశక్తికి మూల కారణం అని రామనామ ప్రభావాన్ని గురించి హనుమంతుడు పరాశర సంహితలో దాదాపు రెండు పటలములు రాశారండి. అక్కడ అత్యద్భుతం అన్నమాట అది. రమంతే యోగినో అనంతే నిత్యానందే చిదాత్మని ఇతి రామపదే నాసౌ పరం బ్రహ్మాభిధీయతే. నిరంతరం యోగులు రామ రామ అని రాముణ్ణి ధ్యానం చేసి తమ హృదయ పద్మాల్లో పెట్టుకుని ఆయన రాముడంటే అనంతుడు, అంతము లేనివాడు. ఒక వ్యక్తిని చూడగానే 6 అడుగులున్నాడు, 5.5 అడుగులున్నాడు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకే వీడి ఆకారం అని చెప్పగలుగుతున్నావా, కానీ పరమాత్ముడిని రాముణ్ణి ఎక్కడ మొదలయ్యి ఎక్కడ వరకు వ్యాపించి ఉన్నాడో వెతకలేం కనుక ఆయన్ని అనంత అన్నారన్నమాట. ఇంత అని చెప్పడానికి వీలు లేకుండా సర్వవ్యాపకుడై ఉంటాడు రాముడు. అందువల్ల మొదటిది రాముడికి అనంతత్వం, రెండవది చిదాత్మత్వం. చిత్ అంటే చైతన్యం, చైతన్యంతో కలిగిన వాడు ఎప్పుడూ అన్ని ప్రాంతాలని నాశనం లేకుండా కదిలేలా చేస్తాడు ఆయన. రెండవది చిదాత్మ. మూడు నిత్యానందం. రామస్వరూపాన్ని తలుచుకున్నా, రామ కథ విన్నా, రామస్మరణ చేసినా ఎప్పుడూ తరగని ఒక అపూర్వ ఆనందం కలుగుతుంది. లేకపోతే ఇంతమంది కవులు రాముడి గురించి రాయడం ఎందుకు? తిక్కన గారు భారతం రాసే ముందు నిర్వచనోత్తర రామాయణం రాశాడా? ఎవరిని చూడండి, కాళిదాసు ఎన్ని కావ్యాలు రాసినా రఘువంశం రాయకపోతే నా జీవితం ధన్యమవుదని రఘువంశం రాయవలసి వచ్చిందా? హనుమంతుడు సుందర హనుమద్ రామాయణం రాశాడా? ఈ భూమండలంలో కవి అనిపించుకున్న వాడల్లో ఒకటో రెండో పద్యములు రాముడి మీద రాయకుండా ఇంకో చరిత్ర రాయరు, ఎందుకంటే అన్ని గుణములు వచ్చి రాముడిలోనే పడిపోయినాయి కనుక, రామచరిత్ర రాయిపోతే కుదరదు కనుక. అందుకనే ఇంత పోతరు గారు మహాభాగవతం రాసినా మళ్ళీ రాముడి చరిత్ర నవమస్కంధంలో రాగానే 128 పద్యాలు వీరావేశంతో విజృంభించి రాసి పారేశాడు ఆయన. రామ 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 అని పౌరులంతా తలుచుకున్నారట. తండ్రి క్రియ రామచంద్రుడు తండ్రుల మరపించి జనుల తారక్షంప తండ్రుల మరచిరి సర్వులు. తండ్రి కదా రామచంద్ర ధరణి పుడను. రామచంద్రుడు తండ్రిలాగా ప్రజలందరినీ పరిపాలిస్తూ ఉంటే, తండ్రుల్ని మరిపించి మరీ పరిపాలిస్తూ ఉంటే, తండ్రుల మరచిరి సరువులు అందరూ తమ కన్నతండ్రులు మర్చిపోయారట. తండ్రి కదా రామచంద్ర ధరణిపుడు అనుచున్ అని పోతరగారు వచ్చింది కందపద్యంలో, రచాడు నవస్కందంలో. అంత మహామహిమరాట. ఇక ఎక్కడ చూసినా, ఎవరికి చూసినా తండ్రి ఆయనే, తల్లి ఆయనే, అన్నీ ఆయనే. అన్నీ మర్చిపోయి రామనామస్మరణమే చేస్తున్నారు. ఇన్ని సద్గుణములు కలిగి ఉన్న వాడు కాబట్టి ఆయనని తలుచుకుంటే నిత్యం తరగని ఆనందం లభిస్తుంది. అటువంటి పరబ్రహ్మలో యోగులు కూడా రమిస్తూ ఉంటారు గనక దానికి రామ అని పేరు వచ్చిందనమాట. రాశబ్దో విశ్వవచనో మశ్చాపీశ్వరవచక విశ్వాధీనేశ్వరో యోహి తేన రామ ప్రకీర్తిత. రా అనే అక్షరమునకు విశ్వము అనర్థం. ఈ చరాచర జగత్తుని రా అంటారు. మా అంటే ఈశ్వరుడు, రామ ఈ జగత్తంతటిని రక్షించేవాడు, పరిపాలించేవాడు అని అర్థం అన్నమాట. రామ అనే ఏక ఒక్క ఆ రెండు అక్షరముల శబ్దమునకు అర్థం ఏమిటంటే మొత్తం ప్రపంచమునంతటిని ఆయన కన్నబిడ్డల్లాగా పరిపాలిస్తాడు. పక్షపాతం లేకుండా అందరినీ పరిపాలించే పరమాత్ముడు రాముడు. అందువల్ల రామ విశ్వేశ్వరుడు అని దానికి అర్థం అన్నమాట. సర్వలోకేశ్వరుడు విశ్వేశ్వరుడు అని. విశ్వేశ్వరుడికి పక్షపాతం ఎక్కడ ఉంటుంది? మనము మనము చేసే పనులకు తగిన ఫలితం పొందుతున్నాము కాబట్టి అనుక్షణం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం చాలా జాగ్రత్తగా కర్మకాండలను మాత్రం జాగ్రత్తగా చెయ్యాలి. మనం పని చేస్తే ఆ పనికి తగిన ఫలితం ఇచ్చేవాడు రాముడు. అంటే నువ్వు ఏ పని చేసావో ఆ పనికి తగిన ఫలితం పొందుతావు. చెడ్డ పని చేసావు, చెడ్డకి తగిన ఫలితం పొందుతావు. మంచి చేసావు, మంచికి తగిన ఫలితం పొందుతావు. ఒక తలుపుని కాలితో బలంగా తన్నావు, వెంటనే కాలికి దెబ్బ తగులుతోంది. అయ్యో కాలికి దెబ్బ తగిలింది అంటున్నావు, కానీ ఆ దెబ్బ ఎవరు ఇచ్చింది కాదు, నువ్వే కాలితో దాన్ని తన్నావు. తన్నడం చర్య, దెబ్బ తగలడం ప్రతిచర్య. రాముడు అటువంటి వాడు. నీవు సత్కర్మాచరణము చేస్తే సత్కర్మాచరణమునకు తగినటువంటి మహాఫలితాన్ని ఆ క్షణమే ఇస్తాడు. ఇందులో రా అనేది అగ్నిబీజం, మా అంటే చంద్రబీజం. ఈ రెండూ కలిశాయంటే మనశ్శాంతి కలుగుతుంది. అనగా రా అనే దాని వల్ల మన పాపాలన్నీ భస్మీపటలం అవుతాయి. రా అంటే అగ్నిబీజం గనక. అందుకని రాకారహ అగ్నిబీజ, రా అనే అక్షరం అగ్నిబీజము. ఈ అగ్నిబీజం వల్ల నువ్వు రా అనగానే నీ పాపాలన్నీ బయటకు వచ్చి దూది పింజలు కాలిపోయినట్టుగా కాలిపోతాయి. భస్మ అయిపోయాక నిన్ను చంద్రస్వరూపుల చల్లగా సుఖంగా బ్రతికేలాగా రాముడు అనుగ్రహిస్తాడు. చంద్రుడు రాగానే ఔషధులు ఎలా బ్రతుకుతాయో, చంద్రుడి కిరణముల వల్ల మొక్కలు హాయిగా ఎలా అభివృద్ధి పొందుతాయో, నీ పాపములు భస్మ అయిపోయాక నీలో జ్ఞానం అనే పంట పెరుగుతుంది. అలా నిన్ను శాశ్వతంగా ఆనందంగా ఉండేలా చేసేవాడు గనక రాముడు అన్నారు. ఇంకా మూడో అర్థం చెప్పాడు. ఇవన్నీ హనుమంతుడు చెప్పిన నిర్వచనాలు, ఇంకోడు ఇంకోడు చెప్పినవి కాదు. రాకారేణ బహిర్యాతి మకారేణ విశేత్ పునః రామ రామేతి సచ్చబ్దో జీవో జపతి సర్వదా. రా అనగానే గాలి ముక్కులోంచి బయటకు వస్తుంది. మకారం వల్ల మళ్ళీ లోపలికి గాలి వెడుతుంది. నిరంతరం రామశబ్దంతో గాలి పీల్చుకుంటూ విడిచిపెడితే, రా అని గాలి విడిచిపెట్టి మా అని లోపలికి పీల్చుకుంటే జీవుడి ఉచ్ఛ్వాస నిశ్వాసములు రామనామస్మరణతో నిండిపోతాయి. ఇది యోగాభ్యాస ప్రక్రియ అవుతుంది. ఆ విధంగా మానవుడి హృదయం అంతా ప్రక్షాళనం అవుతుంది. ఎడా పింగళాన్ని రెండు నాడులు ఉన్నాయని చెప్పా కదా, ఒకటి చంద్రనాడి, ఒకటి సూర్యనాడి. రా అనేది సూర్యనాడి, మా అనేది చంద్రనాడి. ఈ రెండింటి ద్వారా మనిషి యోగ అవుతున్నాడు. అందుకే యోగులు కూడా తలుచుకునేవాడు రాముడంటే. ఈ రామశబ్దం చాలా విచిత్రమైనది. రా అనండి, నోరు తెరుచుకుంటుంది, మన పాపాలన్నీ టక్కన బయటకు వచ్చేస్తాయి. మా అనండి, వెంటనే పెదవులలాగా మూసుకుపోతాయి. రేపోచ్చారణ మాత్రేణ బహిర్నిర్యంతి పాతకాహ. రేపోచ్చారణ మాత్రేణ, రేప అంటే రా అన్నమాట, రా అని మీరు అనండి. ఆ ఉచ్చారణ మాత్రేణ, ఉచ్చారణ చేసినంత మాత్రము చేత బహిహి నిర్యాంతి పాతకాహ, పాపములన్నీ బయటికి పోతాయి ఒక్కసారిగా. రా అనడంతో నోరు తెరుచుకుని ఉంటుంది, వెంటనే పాపాలు బయటకు వచ్చేస్తాయి. మళ్ళీ ఈ పోయిన పాపాలు ఎక్కడ లోపలికి వస్తాయో అని మ అనవన్నారు. మ అనడంతో అది కవాటమై తలుపై మూసుకుపోతుంది అనమాట. దాంతో ఆ పాపాలు అటైపోతాయి, లోపలికి రాదు. పునఃప్రవేశ భీత్యాచ మకారస్తు కవాటవత్. రామనామస్మరణ చేయటం వల్ల రా అనడంతో పాపాలు పోయి, మా అనడంతో పాపాలు లోపలికి రాకుండా వీడు నిత్య పవిత్రుడు అవుతూ ఉంటాడు. మా అనకుండా అలాగే నోరు తెరుచు కూర్చుంటే ఏమో చెప్పలేం కానీ, దోమలతో సైతం అన్ని లోపలికి పెడతాయి కానీ వీడు రామ అని వెంటనే అన్నాడా సకల పాపాలు ఆక్షణమే తొలగిపోతాయి. దాన్నే రామ అనే రెండక్షరాల యొక్క మహామహిమని దాశరథి శతకంలో మహానుభావుడు కంచర్ల గోపన్న గారు రామదాసు గారు కూడా రాశాడనమాట. మా అనేది కవాటమై దానిని నిషేధిస్తుంది అని. ఈ రామనామ మహిమ అపూర్వమైనది. ఓ సముద్రుడా, నీవు ఎరిగిన వాడివే అయినా ఎరగనట్టు నన్ను అడుగుతున్నావు, చెబుతున్నాను విను. అత్యంత ప్రాచీన కాలంలో పద్మకల్పంలో ఒక తమాషా కథ ఉన్నది, ఆ కథ చెబుతున్నాను. ఒకప్పుడు దండకారణ్య ప్రాంతమంతా క్రూరులైన దొంగలకి కిరాతకులకి నిలయం. అక్కడంతా దొంగలే, పరమ పాపాత్ములు వాళ్ళు. వాళ్ళకి ఎక్కడ రవ్వంత కూడా జాలి లేదు. వాళ్ళు ఎవరైనా భగవన్నామస్మరణ చేస్తే చీల్చి చెండాడేసేవారు, ఋషుల్ని కూడా చంపేవారు వాళ్ళు. వాళ్ళకి దొంగతనమే వృత్తి కదా. ఈ దండకారణ్య ప్రాంతం దగ్గర నుంచి నర్మదా నది యొక్క పశ్చిమ తీరం వరకు ఆ రోజుల్లో ఒక మహారాజు పరిపాలించేవాడు. ఆయన పేరు కూడా ఇంద్రజుమ్నుడి. అంటే ఇందాక చెప్పిన ఇంద్రజుమ్నుడు కాదు, ఈయన మరొక ఇంద్రజుమ్నుడు. దండకారణ్యము నుంచి మొదలుపెట్టి అంటే గోదావరి తీరం నుంచి నర్మదా నది పశ్చిమ తీరం వరకు, మళ్ళీ తూర్పు తీరం నుంచి అవతల రాజ్యం అంతా కూడా ఆ రోజుల్లో కశ్యపుడు అనేటటువంటి రాజుగారు పరిపాలించేవాడు. ఇద్దరే ప్రధానమైన రాజులు ఉండేవారు ఆ రోజుల్లో. వీళ్ళు ఏం చేశారు, దండకారణ్యం నుంచి ఈ పశ్చిమ తీరం వరకు నర్మదా నది మధ్యలో దొంగతనాలు మొదలెట్టారట. ఒక 100 మంది భయంకరులైనటువంటి దొంగలు, కిరాతకులు వాళ్ళు అన్నమాట. ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఋషులు, పండితులు లేక రాజులు, ఇలాంటి భేదం లేదు వాళ్ళకి. ఎవరైనా అడవులలో ఆ వాహనాలతో కానీ లేక ఏవైనా ఆభరణాలతో కానీ ప్రయాణం చేశారా, ఈ దొంగలు వాళ్ళ మీద పడిపోవడం, వాళ్ళని చంపేయడం, ఆభరణాలు ఎత్తుపోయేవారు. ఆడవాళ్ళని అయితే ఇక చెప్పక్కర్లేదన్నమాట. పెళ్లి వాళ్ళు పాపం ఒక ఊరు నుంచి చోటుకి అడవుల్లోంచి పెడుతున్నారంటే వీళ్ళు వాళ్ళని పూర్తిగా ఊచముట్టుగా దోచుకుని చంపిపోయేవారు. దాంతో అందరూ ఇంద్రజమున మహారాజు గారి దగ్గరికి వెళ్ళి, మహారాజా, ఈ దండకారణ్యం నుంచి పశ్చిమారణ్యం వరకు భయంకరమైన దొంగల ముఠా పెరిగిపోయింది, కిరాతకులు వాళ్ళు, క్రూరులు వాళ్ళు, ఎంతమంది మానవ ప్రాణాలు పోతున్నాయో తెలుసుని అందరినీ దోచుకుంటున్నారు, అసలు ఎవళ్ళని ప్రాణంతో విడిచిపెట్టట్లేదు పైగా వాళ్ళు, ఆడవాళ్ళని అయితే ఎత్తుకుపోతున్నారు కూడాను, దాంతో అడవుల్లో ప్రయాణం చేయాలంటే భయంగా ఉంది, మంచి సైనికులు తప్ప ఒక సామాన్యమైన వాళ్ళు ఎవరు వెళ్ళలేకపోతున్నారు, పైగా వాళ్ళు 100లాది మంది ఉన్నట్టున్నారు, హఠాత్తుగా చెట్ల మధ్యలో నుంచి దూకి దాడి చేసి ప్రాణాలు తీసేస్తున్నారు, ఈ రాజ్యంలో ఉండమంటావా, మమ్మల్ని పొమ్మంటావా, దొంగల్ని శిక్షించు, మమ్మల్ని రక్షించు, లేదా మేమే ఈ రాజ్యం విడిచిపెట్టి అవతల వైపు ఉన్నటువంటి కశ్యప రాజ్యంలోకి పోతామన్నారట. రాజుగారు, నేను వింటున్నాను, ఈ మధ్యన క్రూరుల యొక్క పరిపాలన పెరిగిపోయిందని అడవిని పాడు చేస్తున్నారట, వాళ్ళంతం చూస్తాను, మీకు ఒక నెలలోపు వాళ్ళ పేడ విరగడ చేయకపోతే నేను పరిపాలన విడిచిపెట్టేస్తాను అన్నాడు రాజుగారు. ఇది దొంగలకి తెలిసింది. ఇదేదో ప్రమాదంగా ఉందిరే బాబు, ఈ రాజ్యంలో రాజుగారు ఇంత శపథం చేశాడు, రాజుగారు వీరుడు కూడా, స్వయంగా ఆయనే రంగంలోకి దిగితే ఇబ్బంది, ఏం చేద్దాం అనుకున్నారు వీళ్ళు. ఇంతకాలం దోచుకున్న సంపద పోని వీళ్ళ దగ్గర ఉందంటే లేదట, సంపద దోచుకున్నారు కానీ ఎప్పటికప్పుడు దీని వ్యసనాలకు తగలబెట్టేశారు. తాగుళ్ళు, దందనాలు, వీటికి ఎంతకాలం ఉంటాయి, డబ్బులు ఎంత దోచుకున్నా. ఇంత రామహ నభయం స్మరామహ ముక్తింగత రామ పదానుషంగాత్. ఒరే, మనం ఇక్కడి నుంచి బయలుదేరి నర్మదా నదీ తీరంలో పశ్చిమం వైపున్న అడవుల్లో తిరుగుదాం. ఆ అడవుల్లో దూతల్ని, మనకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి చారుల్ని చెట్లు ఎక్కిద్దాం. ఎప్పుడు ఇన్ఫార్మర్స్ ఉంటారండి దొంగలకు కూడా, అమ్మో, అందుకని వీళ్ళని చెట్లు ఎక్కిద్దాం. చెట్ల మీద కూర్చున్న వీళ్ళు ఎవరైనా అడవిలో పెళ్లివారు ప్రవేశించగానే కొంచెం డబ్బున్న పార్టీ వస్తే మాత్రం కొమ్ము బోరాలు ఊతారు. ఊదగానే ఆ పెళ్లివాళ్ళ దగ్గరికి రాగానే మనం వాళ్ళని చుట్టుముట్టేద్దాం. వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం బంగారం ముక్కు పుడకతో సైతంగా లాగేద్దాం. తాళి గీళి అనే తేడా లేకుండా వాళ్ళని పూర్తిగా దోచుకుందాం. అంచేత వనే చరామహ అడవిలో తిరుగుదాం, చరామహ అంటే తిరుగుదాము. వసుచ ఆహరామహ, బంగారాన్ని హరిద్దాం. ఆహరామహ హరించడము, బంగారాన్ని అపహరిద్దాం. ఆ తర్వాత ఏం చేద్దాం, ఈ రాజ్యంలో ఉంటే పట్టుబడతాం గనక కశ్యపుడు రాజ్యంలోకి పోదాం. పోవాలంటే ఏం చేయాలి, మధ్యలో నదీం తరామహ, నదిని దాటి అవతలకు పోదాం. అక్కడికి వెళితే అక్కడ చట్టాలు వేరు, అక్కడికి వెళ్ళి మనం ఈ డబ్బుతో మంచి వ్యాపారం పెట్టిన పెద్ద మనుషుల్లాగా చలామణి అయిపోదాం. మనం కూడా మంచి కొత్త పార్టీ పెట్టేసుకుని హాయిగా ప్రజలు దోచేసుకుందాం. నా భయం స్మరామహ, ఇక మనకే భయము ఉండదు, భయం తలుచుకోవాల్సిన అవసరం ఉండదు అని వాళ్ళలో వాళ్ళు అనుకున్నారు. బాగుందిరో అని అనుకున్నారు చివరికి వీళ్ళంతా కూడా. అనుకుని మంచి చెట్ల మీద ఒక 5-6 చారుల్ని పెట్టారు. వాళ్ళ చేతులకు ఒక కొమ్ము బూరాలు ఇచ్చారు. ఆ కొమ్ము బూర ఊదారంటే అర్థం ఏమిటనమాట, పెళ్లి పార్టీ అక్కడికి వస్తున్నట్టు లెక్క. బాగా డబ్బున్న వాళ్ళు వస్తేనే ఊతారు, చిన్న చిత్తగా ఓడిస్తే వాడి వల్ల ఉపయోగం ఉంది మనకి, అనవసరంగా దొరకడం తప్ప అనుకుని వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఈలోపు ఒక రోజున మంచి పెళ్లి ముహూర్తం, ఒక శుక్రవారం నాడు అర్ధరాత్రి ముహూర్తానికి ఎవరో పెళ్లి గుంపు బయలుదేరి వెడుతున్నారు. నర్మదా నదీ తీరంలో ఓంకార క్షేత్రం దగ్గర పెళ్లి జరుగుతుంది, అక్కడికి వెడుతున్నారు అని ఈ చారులకి తెలిసింది. కింద ఉన్న వాళ్ళకి ముందే ఉప్పు అందించారు, పెళ్లి గుంపు వస్తుందట, రాత్రి శుక్రవారం ముహూర్తంట, శుక్రవారం ముహూర్తం కనుక గ్యారంటీగా ఆడవాళ్ళంతా బాగా క్వింటాల్స్ టన్నుల కొద్దీ బంగారపు నగలు వేసుకు బయలుదేరతారు, ఏనుగులు గుర్రాలు మీద కూడా పెళ్లివారు బయలుదేరారట, ఆఖరిసారిగా దోచేసి వెళ్ళని ఈ డబ్బంతా పట్టుకుపోదాం అనుకున్నారు. నిజంగానే వీళ్ళ అదృష్టం, మంచి ఆడవాళ్ళు ఒక 50 ఆడవాళ్ళు, కొంతమంది మగవాళ్ళు, ఇలాగా ఇంచుమించుగా ఒక 60-70 పెళ్లి బృందం వస్తున్నారు. అందరూ యువతీమణులే, ఆడవాళ్ళు కూడా యువతీమణులు, మగవాళ్ళు యువకులే. పైనుంచి కింద దాకా ఎవరి దగ్గర చూసినా బంగారపు నగలే. ఈ పైనుంచి దూతలకి చూస్తున్న వాళ్ళకి ఆనందం తట్టుకోలేకపోయారు. అందులో వాడు కిందకి దిగి, ఒరే మన జన్మ తరించిపోయిందిరా, ఆఖరిసారి దొంగతనం భలేగా ఉంది, దూరం నుంచి చూస్తున్నాను నేను, ఎక్కడ చూసినా ధగధగధగలు ఆడిపోతున్నాయి నగలు, ఆడవాళ్ళు ఎర్రగానే ఉన్నారు, వాళ్ళ ఒంటి మీద బంగలు మిసమిసలు ఆడిపోతున్నాయి, మగవాళ్ళు నగలు వేసుకున్నారు, ఒక్కొక్కరి దగ్గర కనీసం 100 తక్కువ కాకుండా బంగారం ఉంటుంది, ఇహ వీళ్ళని బాగా చంపి పారేసి పాతరేసి మరీ దోచుకుపోదాం, నేను పైనుంచి కొంచెం ఇంచుమించుగా ఈ పొదల దగ్గరికి రాగానే ఊ అని ఊత్తాను, మీరు చుట్టుముట్టేయండి అని దొంగలకు చెప్పాడు. 100 దొంగల ముఠాయి ఇది, మనకేం లెక్క, వచ్చేవాళ్ళు ఇంత చేసి 60-70 కంటే ఎక్కువ ఉంటారు కదా అని వీళ్ళు అనుకున్నారు. వీడు చెట్టెక్కాడు మొత్తం మీద ఈ దూత. ఈ పెళ్లివారి గుంపు సరిగ్గా ఈ దొంగల చుట్టూ పొదల్లో దాక్కున్న చోటికి రావడంతో పైనుంచి వాడు కొయ్యి అని కొమ్ము బోర ఊదాడు, తక్కిన వాళ్ళు ఊదారు. ఊదడంతో వేసేయండి నరికేయండి అని అరుచుకుంటూ పెద్ద పెద్ద కత్తులు గండ్రగొడ్డళ్ళు పుచ్చుకుని దొంగలు వీళ్ళని చుట్టుముట్టేశారు. వీళ్ళ కర్మకాలింది ఏంటంటే, వాళ్ళు నిజంగా పెళ్లివారు గారు, రాజుగారు స్పెషల్ కమెండోస్ని పంపాడు. అంటే ఒక్కొక్కడు ఒక 100 ఏరి బారేసేటటువంటి మూలబలం అనమాట, వాళ్ళు మామూలు వాడు కాదు. నిజానికి వాళ్ళంతా ఆడవేషం వేసుకుని నగలు గిల్టు నగలు పెట్టుకొస్తున్నారు అక్కడికి. వీళ్ళు పట్టుకోవడానికి ప్లాన్ వేసి అన్ని చోట్లకి రాజుగారు పంపిన వాళ్ళు. వాళ్ళు ఇంత చేసి 60-70 మనం 100 అనుకున్నారు, కానీ పిచ్చి వాళ్ళకి తెలియదు, సుశిక్షితులైన మహావీరులు వాళ్ళు అనమాట. ఒక్కసారి దొంగలు చుట్టుముట్టడంతో చీరలు తీసి పక్కకి పారేసి వరల్లోని కత్తులు దూసి జామ్మను దూకి నిమిషాల మీద ఒక్కొక్కడు 10-20 నరికి పారేశారు. ఊచముట్టుగా ఒక్క దొంగడు మిగలలేదు. ఎంతో కాలం నుంచి చంటి పిల్లల్ని ఆడవాళ్ళని పెద్దల్ని నాలాంటి పండితుల్ని కూడా చంపి దోచుకుని తిని పాపపు తిని తిండి తిని బలిసిపోయినటువంటి ఈ కిరాతకులు, ఈ రాక్షసులు, ఈ దొంగలు ఒక్క క్షణకాలంలో చచ్చారు. అందుకే 100 తిన్న రాబందు కూడా ఒక్క గాలివాన కూలిపోతుందన్నారు. పాపం పండింది, మొత్తం ఈ స్పెషల్ ఫోర్స్ అంతా కొట్టిపారేశారు ఒక్కడిని మిగలకుండా. ఆ నరకడంలో కూడా కసికొద్ది ముక్కలు ముక్కల కింద నరికేశారు. ఆ తర్వాత వాళ్ళ మీద ఉప్పు వేసి పాత్ర పెట్టేశారు, ఉప్పు పాత్ర. వీళ్ళు పరమ పాపాత్ములు కదా మరి, అందుకని వీళ్ళు చచ్చిపోగానే ఒక్కొక్క పాపాత్ముడిని తీసుకెళ్ళడానికి 3 యమకింకర్లు వచ్చారు. కనియక్రూరులు కనిరాక్రూరులు అంత్యకాలమున వీకం రోషనిష్ఠూతుల ఘనపీనోష్ వికారవత్ర విలసద్గర్వేక్షణోపేతుల జన సంత్రాస కరోద్యతాయత సుపాశ శ్రేణికా హేతులన్ హనన వ్యాప్తి విభీతుల ముహుర ఆత్మానేతల దోతల. ఆ క్రూరులు చచ్చి చవగానే వీళ్ళ ప్రాణాలని ఆత్మల్ని పట్టుకుపోవడానికి ఒక్కొక్కడి దగ్గరికి 3 వచ్చారు. చూడండి, ఎప్పుడైనా మహాపాపాత్ములైతే వాళ్ళని పట్టుకుపోవడానికి ముగ్గురు యమకింకరులు వస్తారు, కొంచెం తక్కువ పాపం అయితే ఇద్దరు వస్తారు, ఇంకొంచెం తక్కువ పాపం చేసి పుణ్యం కూడా చేస్తే యముడు స్వయంగా వస్తాడు. ఎక్కువ పుణ్యం చేస్తే అప్పుడు దేవలోకం నుంచి మహాత్ములు వస్తారు. మీలాగా రోజు పురాణం వింటే అప్పుడు మీకోసం దేవతలోకం నుంచి ఇంద్రుడు పంపిన దూతలు వస్తారు. 40 రోజులు విన్నారనుకోండి, బ్రహ్మలోకం నుంచి మహానుభావులు వచ్చి 40 డేస్ ఎడతెరపి లేకుండా విన్నారు. అటువంటి మీకోసం మేము బ్రహ్మలోకానికి పట్టుకుపోతామంటారు. వినడమే కాకుండా మననం చేసి స్మరణ కూడా చేస్తే అటువంటి వాళ్ళ కోసం పుణ్యశీలుడు సుశీలుడు వంటి వాళ్ళు వైకుంఠానికి పట్టుకెడతారు. తర్వాత మీ ఇష్టం ఏది కావాలో మీరే నిర్ణయించుకోండి, నేను చెప్పింది ఇంతవరకు. అంచేత దానికి ఏమన్నారు, పురశ్చరణ, మననం, స్మరణం, ఎప్పుడు ఇవి చెయ్యాలి. కథ వినడమే కాదట, వినడం ఎంత లాభమో, ఇంటికి వెళ్ళాక మళ్ళీ మళ్ళీ ఈ పోటీ కథ చెప్పారు అని తలుచుకుని ఇతరులకు చెప్పాలి. చెప్పడం వల్ల ఏమవుతుంది, మీరు ఇతరులకు చెప్పడం వల్ల అది స్మరణగా మారిపోతుంది, అది ధారణ అయిపోతుంది. ఆ విధంగా గ్రహణ ధారణ పటుత్వం వల్ల అటువంటి వాళ్ళు మోక్షం పొందుతారు. మీకు చెప్పినప్పుడు ఒక్కోసారి గురువుగారు నిజంగా చెబుతున్నారా తమాషాకి చెప్పారా అని ఒక్కొక్కళ్ళు కనిపించవచ్చు కదా, మీకు అనిపించదు. కానీ అందుకోసం చెబుతున్న మాట ఏమిటంటే, భాగవత మహిమ అని పద్మపురాణంలో ఉంటుంది. అందులో గోకర్ణ ఉపాఖ్యానం చాలా గొప్పది. పూర్వం దుందుమారుడని ఒక పరమనీచుడు, అంతా చెప్పలేను, రెండు ముక్కల్లో చెబుతాను, ఎందుకంటే ఇప్పుడు మన కథకి ప్రధాన కథకి ఇబ్బంది కలగకూడదు కనుక. దుందుమారుడని ఒక నీచుడు కన్న తల్లిని చంపేశాడు, తండ్రిని ఏడిపించాడు వేశ్యాలూరుడు. ఈ పాపాత్ముడి పాపం పండి ఒక వేశ్య వాడి దగ్గరికి ప్రేమగా వచ్చినట్టు వచ్చి వాడిని చంపేసింది. అది పెద్ద కథ. నిప్పులు పోసి మరి వాడిని కాలి చంపేశారు. వీడికి ఒక కజిన్ ఉన్నాడు అన్నకారు గోకర్ణుడని. వీడు చచ్చిపోయాడు, దుర్మరణం పారయ్యాడని తెలుసుకుని వాడి కోసం గయ్యలో పిండం పెట్టాడు. గయ్యలో పిండం పెట్టి పాపం సోదరుడు చచ్చిపోయిన తన ఇల్లు ఎలా ఉందో చూద్దామని ఆ గోకర్ణుడు అన్నవాడు వచ్చాడు. వస్తే ఆ ఇంటి అరుగు మీద కూర్చుని పడుకోబోయే సమయానికి పిశాచి రూపంలో ఈ దుందుమారుడు మీద పడ్డాట. వాణ్ణి నీళ్లు తల్లి మంత్రోచ్చారణతో, ఒరే ఏమిట్రా నీకు ఈ పిశాచి రూపం అడిగాడు. ఏం చెప్పను తమ్ముడు, నే చేసిన మహాపాపాలు, అమ్మని చంపాను, ధనాన్ని కొల్లగొట్టాను, తాగాను, వేశ్యలతో తిరిగాను, మహాపాపాలు చేశాను. ఆఖరిని వేశ్యలు నన్ను భయంకరమైన కఠోర మరణానికి గురి చేశారు, నన్ను హత్య చేశారు. దాంతో నేను పిశాచాన్ని అయిపోయి ఈ చూరులో వెళ్లాడుతున్నాను. తినే శక్తి లేదు. నీ పోటి వాడు ఎవడన్నా ఇక్కడికి వచ్చి పడుకుంటే బెదిరిస్తే, మీరు బెదిరిపోతే మాత్రమే తినగలను. బెదరని వాళ్ళు వస్తే వాళ్ళని ఏం చేయలేరు. పిశాచాలు ఎప్పుడు బెదరపోతే ఏం చేయవసమండి, నిర్భయంగా ఉన్నవాడిని పిశాచం ఏం చేయలేదు. అందుకే నాకు తిండి లేక అల్లాడిపోతున్నాడు. కానీ ఇప్పుడు ఆ గోకర్ణుడు బుర్రగొక్కుని, అన్నయ్య నువ్వు దుర్మరణం పాలయ్యావని నాకు తెలిసింది, అందుకని నీ పేరు మీద గయలో పిండ ప్రదానం చేశానులా, గయలో శ్రాద్ధం పెట్టినా నీకు మోక్షం రాలేదు అన్నట్ట. గయాశ్రాద్ధ శతేనాపి, 100 సార్లు గయలో పిండం పెట్టినా నాకు ప్రేతత్వం నుంచి విముక్తి రాదు, అన్ని పాపాలు చేశానన్నాడు. అయితే ఇక నీకు ఇక విముక్తి లేదన్నాడు ఆయన. అలాంటి అలాగా తమ్ముడు నా కోసం విముక్తి కోసం చూడు అంటే, అప్పుడు ఆయన మహాత్ములను అడిగి చివరికి సుకుడి ద్వారా భాగవతాన్ని చెప్పించాడు. సుఖయోగి ద్వారా భాగవత సప్తాహాన్ని. నారదుడు స్వయంగా వచ్చాడు ఆ సప్తాహానికి. సప్తాహం జరుగుతున్నప్పుడు ఎప్పుడూ కూడా ఒంటరిగా వినకూడదు, అందరినీ పిలవాలి. మీలాగా ఆ జనాలందరూ వచ్చి కూర్చున్నారు ఊళ్ళో. ఈ ప్రేతాత్మని వినడానికి వీలుగా ఒక వెదురు కడుపులో పెట్టారు. ఎందుకంటే ప్రేతాత్మలు ఎక్కడ పడితే అక్కడ నిలబడలేవు, దానికి ఒక ఆధారం కావాలి. 7 కడుపులున్న ఒక వెదురు కర్రలోకి వీడిని ఆవాహన చేసి కూర్చోబెట్టారట. మొదటి రోజు పురాణం అవగానే మొదటి కడుపు డామ్మని పగిలిపోయింది. అంటే ఒక రోజు పాపం పోయింది వాడికి. 2వ రోజు అవగానే 2వ కడుపు పగిలింది. అలా 7 కడుపులు 7వ రోజుకు పగిలిపోయి భాగవత సప్తాహం పూర్తవడంతో అందమైన శరీరంతో చెవులకు కొండలాలు ధరించి చతుర్భుజాలు ధరించి అచ్చం విష్ణుమూర్తి దగ్గర ఉన్న జయ విజయుల్లాగా మారిపోయి దివ్య విమానం ఎక్కి, సోదరా నీ అనుగ్రహంతో నేను వైకుంఠానికి పోతున్నాను, భాగవతం 7 రోజులు వినడం వల్ల నా పిశాచత్వం పోయి వైకుంఠానికి వెళ్ళానని చెప్పాడు. అప్పుడు పక్కన ఉన్నటువంటి ఈ తమ్ముడి గారికి అనుమానం వచ్చింది. ఇక్కడ దాదాపు ఊళ్ళో ఉన్న 1000 మంది వింటున్నారు, కానీ వీళ్ళ కోసం విమానాలు రాలేదు. మా వాడికి ఒక్కడికే విమానం వచ్చింది. ఏమిటంటే వీళ్ళందరూ వింటున్నారు, కానీ ఒకడు గంటకి, ఒకడు అరగంటకి తర్వాత రావడం, ఒకడు మధ్యలో సెల్ ఫోన్ మాట్లాడుకోవడం, వాడికి మళ్ళీ భక్తితో వినలేదు కనుక వీళ్ళకి విమానాలు రాలేదని చెప్పారు. చూడండి అందరూ, మీరు ఈసారి తప్పక వినాలి. రేపు మేము జూన్ 18వ తారీఖు నుంచి బృందావనంలో భాగవత సప్తాహం చేస్తున్నాను. ఆ వినడానికి ఎవరన్నా రావచ్చు కదా, హాయిగా అక్కడ భోజనాలు పెడతారు కనుక ఫ్రీగాను. మీకు వీలుంటే వినండి, ఈ కథ సంపూర్ణంగా అక్కడ విందురు కానీ. ఎందుకంటే నేను భాగవతం ఇప్పుడు చెప్పకూడదు, ఇది హనుమత్ కథ కనుక. ఇప్పటికే హనుమత్ కథ, ఇంకా మనం 10 రోజుల్లో పూర్తి చేయాలి. పెద్ద సమస్య ఇది, 40 రోజులు అయ్యేది కదా ఇది, అంతది. అప్పటికి నేను చాలా వరకు క్లుప్తం చేస్తూ వస్తున్నాను అన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే, ఆ అనుమానం వాడికి వచ్చింది. ఇన్ని వేల మంది వింటూ ఉంటే ఒక్కడికే మోక్షం రావడం ఏమిటంటే శ్రద్ధ లేదు. దానికి ఏం చేయాలన్నాడు, పురాణం విన్నంతసేపు సమయమునకు గురువుగారి కంటే ముందు రావాలి. ఆఖరిన ఆయన లేచి వెళ్ళాక నిజానికి ధర్మం ప్రకారం వెళ్ళాలి, ఈయన వెళ్ళకుండా వెళ్ళకూడదు, ఇది కఠోర నియమం స్వస్తి చెప్పాక. ఆ తర్వాత దాంతోపాటు ఇంటికి వచ్చాక దానిని మననం చెయ్యాలి. మీ వాడు పాపాత్ముడనే భయంతో, భయం ఎక్కువ ఉండడం వల్ల అందరికంటే ముందొచ్చి వెదురుకర్లు కూర్చునేవాడు, అందరికంటే ఆఖరిని వెళ్ళేవాడు చూరులోకి. రోజు విన్నదాన్ని మళ్ళీ మళ్ళీ ఆహా ఆహా అని పులకించిపోయి శ్రవణం చేసిన దాన్ని మననం చేసేవాడు. మననం చేయటం వల్ల ధారణ పెరిగింది, దాంతో వెంటనే మోక్షం వచ్చింది. అలా వింటే మళ్ళీ మోక్షం వస్తుందంటే రెండోసారి సప్తాహం చేయిస్తే ఈసారి 1000 మందిలో 300 మందికి విమానాలు వచ్చాయట. ఇంకా 700 మందికి మాత్రం ఇంక ఎన్నిసార్లు చెప్పించినా విమానాలు రావులే, వీళ్ళు ఇలాగే వింటారు ఎన్ని చెప్పినా. ఆయన అలాగే చెబుతాడు, మనం ఆయన మొదలెట్టాక అరగంటకు వద్దాం అనుకుంటూ ఉంటారు, ఇక వీళ్ళకి నా వల్ల కాదు బాగు చేయడం అని మూడోసారి చేయించలేదని ఉంది అందులో. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే మనం వినేటటువంటి శ్రద్ధని బట్టి, మనం దాని మీద లగ్నం చేయడాన్ని బట్టి, విన్న కథని మళ్ళీ బయటికి వెళ్ళాక 10 మందికి చెప్పడం, దానిని ధారణ చేయటం. ఇప్పుడు మీరు గ్రహణం చేస్తున్నారు, గ్రహణం చేశాక ఏం చేయాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి. ధారణ అది ఎప్పుడు వస్తుంది, ఇతరులకు చెబితే. టీచర్ ఎప్పుడు గొప్పవాడు అవుతాడంటే ఎంత చదువుకున్నా కాదు, పదే పదే పాఠం చెప్పగా చెప్పగా శ్లోకాలు కంఠస్థం వస్తాయి, అదనమాట రహస్యం. అందుకని గ్రహణ ధారణ పటుత్వంతో మోక్షం పొందగలుగుతారు, లేకపోతే తక్కిన వాళ్ళకి వల్లే ఇలాగ సామాన్య జీవుల్లో చెబుతున్నానంటే వీళ్ళు పరమ పాపాత్ములు గనక వీళ్ల కోసం మాత్రం 3 యమకింకరులు వచ్చారట. వాళ్ళు ఎలా ఉన్నారు, ఎంతంతలా పెదవులు, నల్లని శరీరం, ఏతాకుల్లాగా పొడుచుకుని నెత్తి మీద కనిపిస్తున్న ముళ్ళల్లాంటి తల వెంట్రుకలతో, ఎర్రని కళ్ళతో, 4 చేతుల్లో కత్తులు పాశాలు అంకుశాలు పుచ్చుకుని, ఒరే పాపాత్ములారా అని పళ్ళు పటపట కొరుకుతున్నారట. వికార వక్త్రం, భయంకరమైన ముఖాలతోటి ఉన్నారు. రోషనిష్ఠ్యూతులు అంటే ఏమిటో తెలుసా, కోపంతో నోట్లోంచి అగ్ని జ్వాలల్ని వెదజల్లుతున్నారు. అనగానే వాళ్ళ నోట్లోంచి నిప్పులవ్వలు బయటకు వస్తున్నాయన్నమాట, మంటలు బయటకు వస్తున్నాయట. నిప్పులు కక్కడం అంటే అది, మనం నిజంగా కోపంతో నిప్పులు కక్కుతున్నాం అంటాం కానీ నిప్పులు కక్కలేము, కోపం ప్రదర్శిస్తాం. కానీ వాళ్ళు నిజంగానే కోపంతో ఉండగా వాళ్ళ నోటిలో నుంచి మంటలు బయటకు వస్తున్నాయి, ఇంతంత నిప్పు గణుకులు బయటకు వస్తున్నాయి. జనన త్రాస కరాజ్యతాయత సుపాశ శ్రేణిక హేతులన్, జనుల్ని చంపడానికి ముందు భయపెట్టడానికి చేతుల్లో ఇంతంత తాళ్ళు పుచ్చుకుని వస్తారు, కత్తులు మొదలైనవి పుచ్చుకుని వాటితో, రే రండిరా మీ పాపాలు పండేరా మిమ్మల్ని శిక్షిస్తాంరా అని బెదిరిస్తున్నారట. అటువంటి వాళ్ళని హనన వ్యాప్తి విభీతులన్, చంపడంలో కూడా భయంకరంగా చంపుతారు వాళ్ళని, వాడు చచ్చే ముందు కూడా వాడికి వేదన వచ్చేలా చేస్తారు. అటువంటి వాళ్ళని ఆత్మానేతలం, ఆనేత అంటే పట్టుకుపోయేవాడు అని అర్థం అనమాట. ఆత్మానేత, ఆత్మల్ని పట్టుకుపోతారు, మన ప్రాణాలను పట్టుకుపోయేవాళ్ళు. అటువంటి వాళ్ళని చూచి వీళ్ళు కంగారు పడిపోయి బాబోయ్ బాబోయ్ అని అరుస్తున్నారట వీళ్ళంతా. ఆ యమకింకరుల దగ్గర ఒక నల్లని 5 అడుగుల శరీరాలు ఉంటాయి. పాపాత్ములు చచ్చిపోగానే వీడి ప్రాణాన్ని ఆకాశంలో అల్లాడిపోతూ ఉంటుంది కదా, దానికి ఒక ఆధారం కావాలి. మన శరీరం ఉంది కాబట్టి మన ప్రాణం మన శరీరంలో ఉంది, చచ్చాక ఈ శరీరం పోగానే ఇంకో శరీరంలో ఈ ఆత్మని ప్రవేశపెట్టాలి. ఆత్మకి శిక్ష ఉండదు, ఆత్మ ఉన్న శరీరానికే శిక్ష. అందుకని యమకింకరులు యాతన శరీరము అని ఒక శరీరాన్ని తెస్తారు. ఆ శరీరం 5 అడుగులే ఉంటుంది, నల్లగా ఉంటుంది, పొట్టిగా లావుగా ఉంటుంది. కానీ మనం చచ్చిపోయే ముందు ఇంచుమించుగా మన ముక్కులు కాళ్ళు ఎలా ఉన్నాయో అలాంటివి దానికి ఉంటాయన్నమాట, పొడుగుండదు కానీ ముక్కులు అవి అలాగే ఉంటాయి. మనల్ని ఏం చేస్తారట పాపాత్ములు, మనల్ని అనద్దులండి, మనం పుణ్యాత్ములు, మనం గ్యారంటీగా నాతో పాటు మిమ్మల్ని వైకుంఠాన్ని పట్టుకుపోతారు. అలాంటి పాపాత్ముల్ని మాత్రం ఆ నల్లని శరీరంలోకి ఆత్మని ప్రవేశపెడతారు, ప్రవేశపెట్టి వాడిని కొడతారనమాట. ఇప్పుడు ఈ ఆత్మ ఈ శరీరంలోకి వెళ్ళగానే యాతనా శరీరం కర్ర దెబ్బలు తింటుంది, కొరడ దెబ్బలు తిని బాబోయని ఏడుస్తుంది, వాడు ఏడ్చేది అది. దీన్ని నరకలోకానికి పట్టుకుపోయి పర్రును కోసేస్తే రంపంతో ఆ బాధ వస్తుంది, మళ్ళీ ముక్కలు అతుక్కుపోతాయి, చెయ్యి నరుగుతారు, మళ్ళీ చెయ్యి అతుక్కుంటుంది. అంటే ఓసారి బాధ మళ్ళీ అతుక్కోవడం, మళ్ళీ నరిగితే మళ్ళీ బాధ మళ్ళీ అతుక్కోవడం. వీడిని కుంభీపాకం అని ఒక నరకం ఉంటుంది. ఆ నరకంలో ఏం చేస్తారంటే ఒక్కొక్కటి 100 మైళ్ళ వైశాల్యం కలిగిన పెద్ద ఇనప మూకుళ్ళు పొయ్యి కింద పెట్టి, ఆ పొయ్యి కూడా పెద్ద గాడిపొయ్యి, గాడిపొయ్యి మీద పెద్ద ఇనప మూకుడు పెట్టి అందులో బాగా నూనె పోసి ఈ నూనె బాగా మరగవేసి అప్పుడు ఈ పాపాత్మని యాతనా శరీరంలోనో అందులో వేసేస్తారు. మైసూర్ బజ్జీ వేగిపోయి వేగిపోతూ ఉంటే బూర్లు ముగ్గురుతో పైకెత్తుతారు. బాబో ఈయన వేగిపోతాడు కదా, ఆ వేగగానే మళ్ళీ పైకి దిగగానే మళ్ళీ అధాప్రకారంగా అయిపోతాడు. బతికెవరా బాబు అనుకుంటే మళ్ళీ వేస్తారు, బాబో ఈయన ఏడుస్తాడు. నిజంగా అదండి, అనుభవించేవాడికి తెలుస్తుంది అది నరకయాతన అంటే. ఇప్పుడు అర్థమైందా మీకు? అందుకే జాగ్రత్తగా వినాలి. 40 రోజులు ఇంట్లో కూర్చుని సీరియల్స్ చూసుకోవడం కాదు, సీరియల్స్ చూసుకుంటే సీరియల్గా శిక్షలే వస్తాయి. ఇలా వేగి వేగి వేగిపోతాడు 1000 ఏళ్ళు పాటు. చావు ఉండదు, మరణం ఉండదు, మహానుభావుడికి పైకి రావడం ఉండదు. ఈ మహాబాధ తట్టుకోలేరన్నమాట. ఆ యాతనా శరీరంలోకి ఈ ప్రాణాలను అందులో పెట్టబోతూ ఉంటే యమకింకరులు, అప్పుడు జరిగిందో తమాషా. ఇద్దరేసిద్దరు చొప్పున శంఖచక్ర గదాపద్మాలు ధరించి 4 చేతులు ధరించిన వైకుంఠవాసులు దూతలు వచ్చారు. రావడంతో యమకింకరులు ఈ ప్రాణాన్ని తాడుతో కట్టి యాతనా శరీరంలోకి లాగబోతూ ఉంటే ఆ తాళ్ళు పటక్కన కత్తిరించారు, రెబ్బను కత్తిరించినట్టుగా. ఇదేమిట్రా, ఈ పాపాత్ములను అందులో పెడదాం అనుకుంటే వీళ్ళు వచ్చారు అని కంగారు పడిపోయి, యవ్వ నివారలు మీరలు చెవ్వకు మా తోడని చట్ట చేసాచక కారణమేమి, చేజిక్కిన వాణిని క్రొవ్వున విడిపించి రింకయేలకో. ఎవరయ్యా మీరు? చాలా అందంగా ఉన్నారు, మిమ్మల్ని చూస్తుంటే మేము భయపడిపోతున్నాం. అవడానికి మీరిద్దరున్నా మొత్తం ప్రపంచాన్ని ఏలగలిగే శక్తి మీలో కనపడుతున్నది. మీ దగ్గర మేము ఎక్కువ మాట్లాడకూడదు, అయినా అడుగుతున్నాం. ఈ పరమ పాపాత్ములు మా చేతికి చిక్కిన వాళ్ళని ఈ యాతనా శరీరాలలో ప్రవేశపెట్టి యమలోకానికి శిక్షలకు పట్టుకుపోతున్న సమయంలో తాళ్ళు కత్తిరించి కొరువుతో విడిపించారు. నవ్వులకో జముని శాసనంబులు జగతిని. ఇంకా ఇలా అయితే యముడి శాసనం నవ్వులాటైపోదా? అందరూ పాపాలు చేయడం మొదలెట్టరా? పాపాత్ములు శిక్షించాలి, శిక్ష పడకుండా వాళ్ళని రక్షించడం తప్పు కదా అంటే, మీరు అన్నది నిజమే, అవును, వీళ్ళు ఏం చేశారని మీ లోకానికి పట్టుకెడుతున్నారు అని అడిగారు వాళ్ళు. ఒకటా అండి, ఆడవాళ్ళని మానభంగం చేశారు, చిన్నపిల్లల్ని చంపారు, పండితుల్ని చంపారు, బంగారం దోచుకున్నారు, ఒక్కొక్కడు 10,000 మందికి తక్కువ కాకుండా చంపేశారు ఈ దుర్మార్గులు. అటువంటి ఈ దుర్మార్గులు చేసిన మహాపాపాలకి 1,000,000,000 కల్పముల పాటు శిక్షలు వేసినా ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు. అందుకే ఈ దుర్మార్గుల ప్రాణాలని పట్టుకుపోయి ఈ యాతనా శరీరాల్లో ప్రవేశపెట్టి శిక్షించడానికి పట్టుకుపోతున్నాం. మీరు వచ్చి ఇలా విడిపించారనగానే, మీరు అన్నది నిజమే, వీళ్ళకి నిజంగా పాపం ఉందా అని అడిగారు వాళ్ళు. అయ్యా తమరెవరండి ఇంతకీ? మేము వైకుంఠవాసులం. మా ప్రశ్నకు ముందు సమాధానం ఇవ్వండి. మీ యమధర్మరాజు గారు మీకు ధర్మసూక్ష్మం చెప్పలేదా అంటే చెప్పారు కానండి, ఇప్పుడు వీళ్ళ దగ్గర పుణ్యం ఎలా వచ్చిందో పాపం ఎలా పోయిందో మాకు తెలియలేదండి అన్నారట వాళ్ళు. అదే, వీళ్ళు దొంగతనాన్ని చేయడానికి ముందు 4 సార్లు రామనామస్మరణ చేశారు. రామ 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 అన్నారు. దాంతో రామరామ అంటూ వాళ్ళ పాపాలు పోయాయి. అందుకని వీళ్ళని వైకుంఠానికి పట్టుకెడుతున్నాం అనగానే యమకింకరులు అన్నారు, వీళ్ళు ఎక్కడ రామనామస్మరణ చేశారండి, రామరామ పరమ పాపాత్ములు వీళ్ళు అన్నారట. మీకు అర్థం కాదయ్యా అదే మరి. వనే చరామహ అడవిలో తిరుగుతాము, వసు చాహరామహ బంగారాన్ని దొంగిలిస్తాము, నదీం తరామహ నదిని దాటుతాము, న భయం స్మరామహ అని చివరిన రామహ 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 4 సార్లు వచ్చిందా లేదా? అంతే రామనామస్మరణ జరిగిందన్నారు. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ పొరగొక్కున్నారు, అయ్యా క్రియాపదాలంటే చరామహ అంటే తిరుగుతాము, ఆహరామహ అంటే దొంగతనం చేస్తాము, తరామహ అంటే దాటుతాము, స్మరామహ అంటే స్మరిస్తాము, నస్మరామహ అంటే స్మరించము. అవి క్రియాపదాలు కదండి, క్రియాపదాల్లో చివరిన రామహాను వస్తే కూడా అది రామనామస్మరణేనా అంటే, భయంతో కానీ భక్తితో కానీ ఏ వంకతో అయినా సరే ఎలాగైనా సరే భగవన్నామస్మరణ చేస్తే దాని ఫలితం వచ్చి తీరుతుంది. నిప్పు లాంటిది భగవన్నామస్మరణం. తెలిసి తొక్కినా తెలియక తొక్కినా నిప్పును తొక్కితే నిప్పు కాలుతుందా లేదా? అలాగే రామనామస్మరణ కూడా నిప్పు లాంటిది కనుక తెలిసి చేసినా తెలియక చేసినా దాని ఫలితం దానిదే. ఎవరో ఒకటి పేరు నారాయణ అని పేరు పెట్టారు, వాడు వచ్చి దౌర్భాగ్యుడు, రోజు కోడి మాంసం పీక్కు తింటాడు అనుకోండి, అయినా వాడిని నారాయణ అని పిలిస్తే వారికి తెలియకుండానే పుణ్యం వచ్చేస్తుందట. ఎందుకంటే అక్కడ నారాయణ శబ్దం గొప్పతనం గనక. అలాగే వీళ్ళు ఏ వంకతో అయినా క్రియాపదంతో అయినా రామ రామ అన్నారు గనక వీళ్ళ పాపాలు పోయాయి. ముక్తింగత రామ పదానుషంగాత్, రామ పదాన్ని ఉచ్చరించటం వల్ల రామ పదవిని పొందారు. ఇదే రామనామ మహిమ. కాబట్టి రామనామాన్ని అందువల్ల నిరంతరం చేస్తే తెలిసి కాని తెలియక కాని మనం చేసే సకల దోషాలు ఆక్షణమే పటాపంచలైపోతాయని గానీ, అప్పుడు సముద్రుడికి అర్థమైంది ఇదే అన్నమాట హనుమంతుని బలం. అందుకే ఆయన కథ పుట్టుకుంటే నేను కథలు లేకపోతున్నాను. పైగా నువ్వు శిలామూర్తిగా కూర్చుని అందులో నీ ఆత్మని ఇంకో తోటగా తీసుకెళ్ళగలుగుతున్నావు, అక్కడ ఏడు కొండల మీద ఉండగలుగుతున్నావు, ఎక్కడ ఉండగలుగుతున్నావు అంటే అంతటా వ్యాపించగడు ఉండగలుగుతున్నావు అంటే సర్వవ్యాపక అనంత రామనామస్మరణ ప్రభావం నేను కూడా చేస్తానని హనుమంతుడికి అప్పుడే మాటిచ్చాడు సముద్రుడు కూడా. అందుకే ఇప్పుడు కూడా దక్షిణ సముద్ర తీరంలో స్నానం చేస్తే నేను నిజంగా ఈ కథ విన్నాక కథ చదివాక రామేశ్వరం వెళ్ళినప్పుడు స్నానం చేసినప్పుడల్లా ఒక్క క్షణం ఇలా ములిగి ఉండేవాడిని, రామా రామా అని చెవిలో వినపడింది నిజంగానే. సముద్రుడు రామ రామ అంటాడు. ఈసారి విని చూడండి, మీరు కొంచెం భక్తితోటి స్నానం చేసి ములిగి ఏది దక్షిణ సముద్ర తీరంలో రామేశ్వరంలో రామేశ్వరాలయానికి వెళ్లే ముందు సముద్ర స్నానం చేయిస్తారు అని చేత మనం ములగాలి. ఆ ములిగినప్పుడు ఒక క్షణం అక్కడ ఉండండి, ఏదో తెలియని అవ్యక్త ఆనందం రామ రామ అంటుంది. సముద్రపు కెరటాలు కూడా చాలా సరళంగా ఉంటాయి. అక్కడ ఎంత దూరం వెళ్ళినా మనం ములగం, చూసారా మీరు? అందుకే అక్కడ చాలా దూరం వెళ్ళగలుగుతాం. పరమాత్ముడి యొక్క లీలలు అవి. ప్రతి ప్రాణి చెట్టు పొట్ట గొట్ట మెట్ట అనే తేడా లేకుండా ఆ ప్రాంతం అంతా రామనామస్మరణతో మారుమోగిపోతూ ఉంటుంది. సముద్రుడు రామనామస్మరణ చేస్తూ ఉంటాడు ఇప్పటికి కూడా. ఆ తర్వాత పెద్ద కథ నడిచింది. రాముడు పరిపాలన సాగుతూ ఉండగా భద్రుడు అనేవాడు సీతాదేవి గురించి ఎవరో కొంతమంది సంవత్సరం పాటు లంకలో ఉండి వచ్చిన సీతని రాముడు ఏలుకుంటున్నాడు, రేపటి నుంచి మనం కూడా భార్యలు ఎక్కడికి వెళ్ళి అడగకూడదా అని అనుకుంటున్నారు అని ఒక అల్పుడి మాటని రాముడు చెవిని వేశాడు. ఆ కథ అంతా తెలుసున్నది. దాంతో రాముడు లక్ష్మణుణ్ణి పిలిచి జగన్మాత గురించి తెలుసున్న ఈ ప్రజలు ఏదో ఒక్క ముక్కన్నారని, ఆ రామావతారంలో ప్రజాభిప్రాయ సేకరణే తన అసలు కర్తవ్యంగా భావించేవాడు గనక వాళ్ళ అభిప్రాయమే తన అభిప్రాయం అనుకుంటాడు గనక అన్నిటికీ మించి రామావతార సమాప్తికి అదొక వంక, అందుకని సీతను అడవిలో విడిచిపెట్టమన్నాడు. ఒక్కోసారి చిత్రం ఎలా ఉంటుందంటే అంతకుముందు రోజు రాత్రి ఏది ఈ భద్రుడి దగ్గర వార్త వినడానికి కొంచెం ముందు సీతాదేవి, రామా నాకు చిన్న వరం ఇయ్యంది. ఏమిటన్నాడు ఈయన, ఇదివరకు అడవిలో ఉన్నామే ఆ ఆశ్రమాలు ఇవి చూడాలని ఉంది, వాళ్ళందరినీ చూసి ఒకసారి తరించాలి, వాళ్ళకి ఏవో దానాలు ఇవ్వాలి, వాళ్ళందరినీ పూజించాలి అన్నది ఆవిడ. అంటే భవిష్యత్తుని కోరికల రూపంలో భగవంతుడు నోట్లోంచి బయటకు వచ్చేలా చేస్తాడు. లేకపోతే ఆ కోరికే కలగడం ఏమిటి గర్భవతి అయిన సీతకి? ఆ తర్వాత మరికాసేపటికి భద్రుడు వచ్చి వార్త చెప్పడం ఏమిటి, వెంటనే రాముడు ఆవిడని అడుగు పంపడం ఏమిటి, ఇవన్నీ కూడా ఒక మహాసంకల్పం అన్నమాట. అదంతా పరమాత్మ సంకల్పం. దానితోటి లక్ష్మణుడిని పంపించు, అడవిలో వదిలేయమన్నాడు. లక్ష్మణుడు రామాజ్ఞ అంటే రామాజ్ఞకి కిక్కురు మండడానికి వీల్లేదు. అందుకే సీతాదేవిని రథం మీద ఎక్కించుకుని వాల్మీకి మహర్షి ఆశ్రమం దగ్గర గంగానదీ తీరంలో గంగను దాటించి అవతలు వదిలేశాడనమాట. నేను మీకు మొన్న కూడా చెప్పాను, బిఠూర్ అంటారు దాని, కాన్పూర్ దగ్గర ఉంటుంది. అక్కడ వాల్మీకి మహర్షికి మొత్తం మూడు ఆశ్రమాలు, అందులో ప్రధాన ఆశ్రమం అక్కడ ఉంటుందన్నమాట. ఆ ఆశ్రమం దగ్గర వదిలేశారు. వదిలి కన్నీళ్లు పెట్టుకుని ఏం చెప్పలేడు. ఏమిటి ఆయన ఎందుకు ఏడుస్తున్నావు అన్నది. ఏం చెప్పమంటాం తల్లి అన్నాడు. చెప్పునైనా రాముడికి క్షేమమేనా? మళ్ళీ ఆవిడకి అది బెంగ అనమాట. ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరికేం వచ్చింది అని అడిగితే అక్కడ కంకంటి పాపరాజు గారు అత్యద్భుతంగా ఉత్తర రామాయణంలో రాశాడు మహానుభావుడు, ఆయన తలుచుకోవాల్సిందే. మనం ఎప్పుడైనా హనుమంతుడి చరిత్ర రాముడి చరిత్ర వచ్చిందంటే కంకంటి వారి పద్యం ఒకటేనా ఉంటుందన్నమాట. అక్కడ అంత బాగా రాశాడు. 300 సంవత్సరాలు దాటిన ఆయన మనలాంటి వాళ్ళ హృదయాల్లో ఉండిపోయాడనమాట. ఇంతకు పూని వచ్చి వచయింపకపోదు నే విన్ము తల్లి, దుశ్చింతులు దయిత్తు చేబడిన సీతను క్రమ్మర ఏలుచున్నవాడు ఎంత విమోహిరాముడని ఎగ్గులు వల్కి ననాలకిల్చి భూకాంతుడు నింద జల్ది, భూకాంతుడు నింద జల్ది నిను కానల లోపల డిల్చి రమ్మను, నిన్ను కానల లోపల డించిరమ్మను. అసలు పద్యం ఇంత తేలిక ఎంత హాయిగా రాయిచ్చి అనిపించింది అనమాట. ఆయన కూడా కరిగిపోయి సీతాదేవి కష్టం రాగానే, అమ్మా ఇంత దూరం వచ్చి నేను ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు చెప్పకుండా ఎలా ఉంటాను. కొంతమంది దుర్మార్గులు రాక్షసుడి చేతిలో పడిన సీతను మళ్లీ తీసుకొచ్చి రాముడు ఏలుకుంటున్నాడు. ఎంత విమోహి స్త్రీలోలత్వంతో కట్టుకున్న పెళ్ళామనే వ్యామోహంతో అపవిత్రమైన స్త్రీని తిరిగి తీసుకొచ్చాడని అభాండం వేస్తే అది విని రాముడు తట్టుకోలేక నిన్ను అడవిలో విడిచి రమ్మన్నాడు. నింద చెంది భూకాంతుడు, మహారాజు నింద చెంది నిన్ను కానల లోపల డించి రమ్మని, అడవిలో దించి రమ్మన్నాడు అనగానే సీతాదేవి ఒక్కసారి స్పృహ తప్పిపోయింది అనమాట. ఒక్క క్షణం తేరుకుని చాలా అత్యద్భుతమైనటువంటి మాటలు మాట్లాడింది ఆవిడ. నేను పరమపతివ్రతని, రాముణ్ణి ఎప్పుడూ విడిచిపెట్టను, ఆ సమయంలో కూడా సహజంగా ఏ స్త్రీ అయినా సామాన్య స్త్రీ అయితే భర్తని అందరినీ తెగతెడతారు, పౌరులు దుర్మార్గులు అంటారు. జగన్మాత కనుక ఆవిడ ఏమన్నదో తెలుసా, నేను చెప్పాక ఇక కంకంటి బాపురాజు గారు మన ఆ వరం అండి ఆయన.
అపరాధ దూషిత అయిన కాంతను ఎడబాసి పతి కీర్తి బొందుట భావ్యమను కౌసల్యమున్నుగా గల అత్తలకేను కడు భక్తితో మృక్కులిడి తినను తోడి కోడలు నా తోడి నేస్తము నిలిచి కడసారి సేమంబునడిగెనను చెలికత్తియలు నన్ను పలుమారు తలపోసి ఒమ్మలిం పని రూపయోగమనుము ప్రజలనిక మీద ప్రజలనిక మీద సౌఖ్యంబు బడయుడను పతిని ఎడబాసి ఇక సీత బ్రతుకదను జన్మ జన్మంబులకు రామ సార్వభౌము జన్మ జన్మంబులకు రామ సార్వభౌము పరమ పావను భర్తగా బడతునను.
ఈ కొసమెరుపు ఎంత బాగుందండి, ప్రజల అనేక మీద సౌఖ్యంబు పడేయడం నేను వెళ్ళిపోయారుగా ఇకైనా సుఖంగా ఉండమని అంది ఆవిడ. అంటే దెప్పడంలో కూడా ఎక్కడ వారిని గురించి చెడ్డగా మాట్లాడాలా వాళ్ళకి హాని కలగాలని కోరుకోని జగన్మాత తల్లి అంటే అందరిని అడిగానంది అంతే. అపరాధాల చేత దూషితనయ్యాను గనక ఇక నేను ఇక్కడ ఉండలేను, అత్తగారిని చెలికత్తెల్ని తోడికోడళ్ళని అందరినీ కూడా పదే పదే అడిగానని చెప్పు, ప్రజల్ని ఇకనైనా మోదం పొందమను. రాముడు లాంటి భర్త జన్మ జన్మలకి నాకు కావాలి, రాముడు మాత్రమే నాకు భర్త, రామ సార్వభౌము జన్మ జన్మంబులకు రామ సార్వభౌము భర్తగా పడుతున్నను అండంలో ఏం పాతివ్రత్యం, ఏమి అత్యద్భుతమైన భక్తి, ఏమి కరుణాస్వరూపం ఆ తల్లిది. పాపం లక్ష్మణరావుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈలోపు అక్కడ తల్లి ఏడుస్తూ ఉంటే అసలే పూర్ణగర్భిణి, ఆపై దిక్కులేదు. గంగానదీ తీరంలో వాల్మీకి మహర్షి యొక్క శిష్యులు చూశారు, ఎవరో ఒక లక్ష్మీదేవి ఏడుస్తోందని చెప్పారు. వాళ్ళకి తెలియకుండానే అమ్మవారు లక్ష్మీదేవిలో ఉందండి, సర్వాభరణ భూషిత, ఆవిడ చూస్తే పూజ్యభావం కలుగుతోందంటే అప్పుడు వాల్మీకి దివ్య దృష్టితో చూసి లక్ష్మీదేవి ఏమిట్రా, నిజంగా లక్ష్మీదేవి లాంటిది కదా, లక్ష్మీ వచ్చింది మన అదృష్టం, వెంటనే ఒక ఆశ్రమాన్ని నా తల్లి కోసం సిద్ధం చేయండి, నా జన్మ ధన్యమైంది, నేను రాసిన కావ్యం ధన్యమవుతున్నది, ఆ తల్లిని తీసుకొస్తానని పరిగెత్తుకుంటూ వచ్చి వాల్మీకి రామాయణంలో ఉత్తరకాండలో అపూర్వమైన శ్లోకాలు అన్నమాట, ఆది లక్ష్మి నా పెడుతోంది, నేను కావ్యం రాసిన అందుకు నా జన్మ చరితార్థమైంది, నా పుణ్యం ఫలించింది, మా అమ్మ మా లక్ష్మి వస్తోంది అన్నాడు. ఆయన శిష్యులతో వచ్చాడు. వచ్చి వాల్మీకి మహర్షి తిక్కన గారు నిర్వచనోత్తర రామాయణంలో కూడా చాలా బాగా రాశాడు దీన్ని. ఇదేమన్నా ఆశ్రమం బిచట నీవు వసింపులో ఒక పావని సదమల వృత్తి నీకు పరిచర్యలు చేయుదిరి తపస్వినుల్ మొదముగ రామనామము తపోవన మెల్ల ప్రతిధ్వనించు నీ పదములు సోకి మా ఉనికి పవనమై చెలువందు నమ్మరో. అమ్మా ఇది నా ఆశ్రమం, నేను మీ సీతారాముల కథని రాసినటువంటి వాల్మీకిని రామాయణ రూపంలో రాశాను, నా జన్మ చరితార్థమైంది, రామాయణం రాసిన వాడికి పునర్జన్మ ఉండదంటారు, నువ్వడుగు పెడితే పునర్జన్మ ఎలా వస్తుంది, రా ఇదిగో ఈ ప్రాంతంలో నీ కోసం ఒక ఆశ్రమాన్ని కేటాయించాను, ఈ ఆశ్రమ ప్రాంగణంలో నిరంతరం రామనామమే మారుమోగుతుంది, ఎక్కడ చూసినా చిలుకలు పిచ్చుకలు కాకులు కోకిలని తేడా లేకుండా తిర్యజాతులన్నీ కూడా అంటే పశుపక్ష్యాదులన్నీ కూడా రామ 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 అంటూ ఉంటాయి. రామనామస్మరణ లేకపోతే అమ్మ ఉండదుగా అక్కడ, ఆయన విడిచిపెట్టిన ఆవిడ విడిచిపెట్టదు రామాన్ని, అందుకని రామ రామ అని ఇక్కడ ఈ ప్రాంతం ఉంది. నీకు ఈ తపస్సులు ఈ ఋషికన్యలు ఈ ముత్తైదువులు సేవ చేస్తారు తల్లి, హాయిగా ఇక్కడ ఉండన్నాడు. ఆ తల్లి అక్కడ మకాం పెట్టింది. ఆ సమయంలో హనుమంతుడు గంధమాదన పర్వతం మీద ఉన్నాడు. నిజంగా ఆయనకి ఈ విషయం తెలియగానే మహావేగంగా పరిగెత్తుకొచ్చేసేట, ఎంత దురదృష్టం ఇది, నేను లేనప్పుడే ఈ కష్టాలన్నీ వస్తున్నాయి, మా అమ్మ అడవికి వెళ్ళిపోయిందని ఆయన కళ్ళు మూసి తెరిచినా ఇద్దరిని పక్కన పెడితే రాముడి నామస్మరణ ఎంత చేసినా తల్లికే ముందు నమస్కారం చేస్తాడండి ఆయన. ఎక్కడికి వెళ్ళినా సరే ముందు పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్ళాక ముందు పార్వతికి దండం పెట్టాకే పరమేశ్వరుడికి నమస్కారం చేయాలి. ముందు అమ్మవారే ముఖ్యం. అమ్మ లేకపోతే హోమ్ డిపార్ట్మెంట్ లేకపోతే ఈ చరాచర జగత్తు లేదు. అందుకనే నా మాతు పరదైవతం అన్నారనమాట. నిజంగా నాకు ఆ ఘట్టం తలుచుకున్నప్పుడల్లా మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. అయ్యో పరమాత్ముడయ్యుండి కూడా జగన్మాత అయ్యుండి కూడా ఆవిడ కూడా మన కోసం కష్టాలు అనుభవించక తప్పలేదంటే అవతార సమాప్తికి ఒక దుర్మార్గుని సంహరించడానికి ఆయన పుట్టవలసి వచ్చింది. మళ్ళీ అవతార సమాప్తి కోసం జగన్మాత కూడా వెళ్ళింది. హనుమంతుడు వస్తూ వస్తూ దారిలో చూసేట అమ్మవారిని. దగ్గరికి వెళ్ళడానికి రాముడు అనుజ్ఞ లేదు కదా, వెళ్ళకూడదు. వాల్మీకి మహర్షి వచ్చిన సమయానికి గుడిసెలో పడిపోయింది పాపం అమ్మవారి చేత. స్పృహ తప్పి కాదు, కొంచెం పనులు చేసి చేసి అలిసిపోయి అందరి చేత సేవలు చేయించుకునే తల్లి మునికంజలకి సేవ చేసింది. పైగా గర్భవతి, కందమూలాలు ఇవ్వడం, ఆశ్రమం తొడవడం, ఆశ్రమం ముందు ముగ్గులు పెట్టడం, రామనామ స్మరణ చేయడం, జపాలు చేయడం, ఇవన్నీ చూచి వాల్మీకి మహర్షి కరిగిపోయి సీతాదేవి గురించి ప్రస్తుతిస్తున్నాడు అనమాట. ఆ సమయంలో హనుమంతుడు చూశాడు. ఇక్కడ కూడా కంకంటి పాపరాజు గారిదే, అంటే నేను తిక్కన గారి పద్యాలు ఇవి రెండూ చదివినా కొన్ని పద్యములు తిక్కన గారి గొప్పగా ఉంటాయి, కొన్ని కంకంటి పాపరాజు గారి గొప్పగా ఉంటాయన్నమాట. ఒక శేషపద్యంలో సీతాదేవి యొక్క స్థితిని వాల్మీకి మహర్షి అంటున్నట్టుగా వర్ణించాడు ఆయన. అంటే సంస్కృతంలో శ్లోకంలో రాశారు, దానిని మన కోసం ఒక శేషపద్యంలో అంటే ఆ పద్యం అంటున్నది వాల్మీకి, రాసింది కంకంటి పాపరాజు గారు. రంగారు బంగారు చంగావులు ధరించు శృంగారవతి నారచీరలూనే చంద్రకాంత విశాల చంద్రశాలల నుండు జౌవని ముని పర్ణశాల నుండే మరులతో శ్రీరామును రముపై పవళించు బాలికామణి ఒంటి పవళించే భూజనంబులు మెచ్చు భోజనంబులు నర్చు కమలాక్షి కందమూలములు నమలే. అమ్మవారు రాముడు లేకుండా ఒంటరిగా పడుకోవడానికి ఇష్టపడిన తల్లి ఇవాడు ఒంటరిగా కటిక నేల మీద ఆశ్రమంలో పడుకుందిట. బంగారపు అంచు జరీ చీరలు కట్టుకునే తల్లి, అటువంటి సింగారించుకు తిరిగి అలంకరించుకునే తల్లి నార చీరలునే. భూజనంబులు మెచ్చు భోజనంబుల నర్చు కమలాక్షి కందమూలములు నమలే కన్ను సన్నల శుద్ధాంతక అంతలాచరించు సేవలు మెచ్చని కాంచనాంగి ఒగ్గే మునిముగ్ధ కాంతాకృతోపచార విధికి అకట ఎంత అసాధ్యంబు విధికి కలదే. ఆవిడ అలా కన్ను సైగ చేస్తే అలా అనేదిట. గంట పోయి కొడతారు కదా, కొట్టేది అంటే కొట్టాలి లేదా మాట్లాడుకోవాలి కానీ, అంటే ఆనందంలోంచి తేరుకోలేకపోతున్నాం అని అర్థం అనమాట. ఆ సంఘటన అటువంటిది, పద్యం అటువంటిది. అలా కను సైగ చేస్తే వేలాది మంది అంతఃపుర కాంతలు వచ్చి ఆ తల్లికి సేవలు చేస్తారు. అయినా సేవలు మెచ్చుకోనటువంటి బంగారు తల్లిట ఒగ్గ మునిముగ్ధ కాంత కృతోపచార విధికి. ఇవాళ ఈ తపస్సిని స్త్రీలకి, అడవిలో ఉండే మునిపత్నులకి సేవ చేస్తోంది. ఎంత అసాధ్యంబు విధికి కలది. ఓరి బ్రహ్మదేవ ఏమిరా తయ్య అనేది. అంత అమ్మవారిని పట్టుకొచ్చి చాకిరీ చేస్తూ, గొడ్డు చాకిరీ చేస్తూ, కటిక నేల మీద పర్ణశాలలో దర్భల మీద నారచీరలు కట్టుకుంటూ, గర్భవతి కేవలం కందమూలాలు తినే యోగానికి గురి చేసావు మాయదారి బ్రహ్మ అన్నాడు ఆయన. అంటే నిజంగా బ్రహ్మ సృష్టి కాదు, అయినా సహజంగా మరి బ్రహ్మనే నిందించాలని చేస్తారు అనమాట. అందుకని ఎంత అసాధ్యంబు విధికి కలది. విధి బలీయము అని సంస్కృతంలో వాల్మీకి అంటాడు అనమాట. దాన్ని ఎవరు తట్టలేరు. కాలోహి దురతిక్రమ అంటాడు ఆయన. అటువంటి తల్లిని చూచి కన్నీడు పెట్టుకుని హనుమంతుడు అయోధ్య నగరానికి వచ్చాడు. ఎక్కడా ఎక్కడా దొరకని ఒక అపూర్వమైన పురాణ గాథ మన అదృష్టవశాత్తు మనకి వానర గీతలో దొరుకుతుంది. చాలా ఆశ్చర్యకరమైన ఘట్టం అనమాట అది. హనుమంతుడు అయోధ్యకు బయలుదేరి వస్తున్నాడు వాల్మీకి ఆశ్రమం నుంచి. ఇంతలో ఒక కేకారణ్యం కనపడింది. ఆ కేకారణ్యం దాటితే నందిగ్రామం, నందిగ్రామం దాటాక అయోధ్య. ఆ కేకారణ్యంలో ఒక చెట్టు కింద ఒక భయంకరాకారుడైన రాక్షసుడు ఒకడున్నాడు. వాడి పక్కనే కొంచెం ముక్కు చెవులు సరిగ్గా లేనటువంటి ఇంకొక రాక్షస స్త్రీ ఉన్నది. ఆ ఇద్దరు పకపక నవ్వుతున్నారు. వాళ్ళ పక్కన రకరకాల మాంసం ముక్కలు ఉన్నాయి. అవి పెట్టుకుని పెద్ద కళ్ళు కొండ పెట్టుకుని కళ్ళు తాగుతూ వికవికలాడుతూ వికటాట్టహాసాలు చేస్తూ మాంసం నంచుకు తింటున్నారు. వాళ్ళల్లో ఒకటి పేరు కరాళకంఠుడు, ఆ రెండవ స్త్రీ శూర్పణఖ, రావణాసురుడి చెల్లెలు. ఈ శూర్పణఖను కరాళకంఠుడు అంటే మైరావణుడిని చంపాడే ఆ మైరావణుడి కొడుకు అన్నమాట వీడు. వీడు ఇద్దరు కూర్చుని ఉన్నారు. ఏమిటి వీళ్ళు వికటాట్టహాసం చేస్తూ మాంసం తింటూ కళ్ళు తాగుతున్నారు, ఇక్కడ ఏదో కుమ్మక్కు ఉంది కుట్ర ఉంది అని హనుమంతుడు వెంటనే చెట్టు మీద సూక్ష్మ రూపంలో నిలబడ్డాడు. పూర్వం అశోకవనానికి వెళ్ళినప్పుడు చిన్న కోతి రూపంతో ఎలా ఉన్నాడో అలా ఇప్పుడు వాళ్ళు కూర్చునున్న చెట్టు మీద కూర్చున్నట్ట చిన్న కోతి రూపంలో. ఇంతలో ఏం జరిగింది, కరాళకంఠుడు పకపకనవుతూ శూర్పణక అయితే అయింది కానీ మనం అనుకున్నది బాగా సాధించాం కదా అన్నాడు. మరి మాట్లా మన ఇద్దరం కలిసి ఒకేసారి రావడం మన ఇద్దరం అనుకున్న పని చేయకుండా ఉంటామా అనగానే అప్పుడు వాడు అన్న మాటల ద్వారా హనుమంతుడికి అర్థమవుతుందనమాట. ఈ కరాళకంఠుడు అనేవాడు మైరావణుడు చచ్చిపోయాక రాముడి మీద పరమ క్రోధం పూని వైరం పూని రాముడిని ఎలా నాశనం చేయాలా అనుకున్నాడు వాడు. కానీ కనబడితే చంపేస్తారు అయోధ్యాపుర వాసులు. హనుమంతుడికి దొరికితే చెప్పేక్కర్లేదు, హనుమంతుడు అంటే తెలుసు కనుక. అందుకని వాడు ఏం చేశాడు, ఓ చాకలి వేషం వేసుకుని అయోధ్యా నగరానికి బయలుదేరాడు. దారిలో ఒక చోట ఇంకో చాకలి ఆవిడ కనపడింది. వీడు దాన్ని మింగబోయాడు, అది వీడిని మింగబోయింది. ఆహాహా అనుకుని ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. ఇద్దరు కపట స్వరూపులు అని తెలిసింది. ఇదో శూర్పణఖ ఈ రజకి రూపంలో వచ్చిందని, కరాళకంఠుడు అనేటటువంటి వాడు రజకుడు రూపంలో వచ్చారని ఇద్దరికి అర్థమైందనండి. ఇద్దరు ఒకే ఉద్దేశంతో వచ్చారు. కరాళకంఠుడేమో రాముడిని ఏదో రకంగా కొంచెం దుఃఖాల పాలు చెయ్యాలని వాడో చాకల రూపంలో వచ్చాడు. ఇదేం చేసింది, విభీషణుడి పరిపాలనలో నరమాంసం లేదు, అంత రామ 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 అంటున్నారు కదా, అందుకని ఇది కూడా మారు వేషం వేసుకుని ఇక్కడికి వచ్చింది. ఇద్దరికి ఒకరి మోసం ఒకరికి అర్థమయ్యాక ఒరే కరాళకంఠ నువ్వుట్రా ఓసి శూర్పణఖ నువ్వు అనుకున్నారు. భర్త పోయిన దగ్గర నుంచి దిక్కులేక అలమటించిపోతున్నాను, మన ఇద్దరం ఇద్దరే రాక్షస వివాహం చేసుకుందాం, అంటే రాక్షస స్త్రీలు చేసుకునేప్పుడు కూడా రాక్షస వివాహం అనొచ్చునండి, మాయదారి వయస్సులో ఇద్దరు కూడా రాక్షస వివాహం చేసుకున్నారు. ఇద్దరికి ఒకే ఆలోచన కదా, ఇప్పుడు ఈ సీతారాములిద్దరిని ఎలా వేరు చెయ్యాలి. ఆనాడు అడవిలో సీత వల్లే నా ముక్కు చెవులు పోయాయి, ఇప్పుడు రాముడి వల్లేమో నీ తండ్రి తెచ్చాడు, కాబట్టి ఈ ఇద్దరిని వేరు చెయ్యాలి. వాళ్ళని చంపడం మన వల్ల కాదు, కానీ వారిని వేరు చేయడం ఏం చెయ్యాలని బాగా ఆలోచించి ఇద్దరు కలిసి ఈ బట్టలు తుక్కుంటున్నటువంటి రేవు దగ్గరకు వచ్చారనమాట. వెయ్యర దెబ్బ ఇద్దరు వెయ్యర దెబ్బలే పాడుకుంటూ అప్పుడు వాడు కొట్టుకుంటున్నట్టు నటించి ఆ లంకలో సంవత్సర కాలం పాటు ఉన్న సీతని తెచ్చుకుని రాముడు ఏలుకున్నట్టు నేను నిన్ను ఏలుకుంటానా అన్నవాడు ఈ కరాళకంఠుడు దౌర్భాగ్యుడు. ఆ అన్నదేమో పక్కనున్నదేమో శూర్పణఖ. ఈ మారువేషాలు సామాన్యులకి తెలియవు. మొత్తం కుట్ర ఫలించింది, దాంతో సీతారాములు విడిపోయారు. మనం బలే విడగొట్టేసేవాళ్ళని, ఈ దెబ్బతో రాముడు సీత లేక సీతాని శోకించి చచ్చిపోతాడు, నాకు తెలుసు రాముడికి సీత అంటే అంత ప్రేమో, అశోకవనంలో సీత ఉన్నంతకాలం వాడు కృంగిపోయాడు, ఇప్పుడు ఇక శాశ్వతంగా విడిచిపెట్టేశాడు గనక ఈ దెబ్బతో రామావతారం సమాప్తి అనగానే శభాష్, ఆ సీత పని కూడా అయిపోతుందిరే, వసే ముక్కు చెవులు పోయినా దౌర్భాగ్యాల నల్లగా ఉన్నా నీ బుర్రలో ఎన్ని తెలివితేటలే అనగానే ఇదిగో అలా అనకు, అంత పూర్వం నాకు ఇంత పొడుగు ముక్కు ఉండేది, లక్ష్మణుడు నాకు మహోపకారం చేశాడు, దిక్కుమాల ముక్కు సగం కొయ్యడంతో ఇప్పుడు ఎంత బాగుందో, నా చెవులు ముక్కులు సరిగ్గా సాపయ్యాయి, అయినా నువ్వు మాత్రం దౌర్భాగ్యుడు పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చేలాగా నల్లగా దున్నపోతు చర్మంతో ఉంటే నేను నిన్ను వరించలేదా అన్నదట. అందుకే అగ్రేశేషం రుణశేషం శత్రుశేషం నకారయ, తగ్గిన యొక్క శేషము రుణశేషము శత్రుశేషం పొరపాటును కూడా ఉండకూడదు. వెంటనే హనుమంతుడు చూచి ఎంత ఆశ్చర్యం, ఆనాడు రామచంద్ర ప్రభు కేవలం ముక్కులు చెవులు కోయించి విడిచిపెట్టినా సరే దీనికి బుద్ధి రాలేదు, ఈ మైరావణుడిని చంపి కరాళకంఠుడిని నేను విడిచిపెట్టాను, వీళ్ళు మా సీతామాతకి ఎంత అన్యాయం చేశారు అనుకున్నట్ట. ఈలోపు శూర్పణఖ, ఒరే మనం సీతారాముల్ని దూరం చేయగలిగామంటే అది మన గొప్పే కాదు, సమయానికి ఇక్కడ హనుమంతుడు లేపడమే, వాడు కనకుండుంటేనా మన ప్రణాళిక ఫలించేది కాదు. అమ్మమ్మమ్మ లంకానగరంలో మొత్తం అంతా తగలబెడుతూ ఉంటే అప్పుడు నా వీపేద కాలుతున్న దూలం పడి వీపెచ్చు ఎంత మచ్చ, ఎంత పుట్టుమచ్చా ఈ పెట్టుమచ్చ, ఇది హనుమంతుడి వల్ల పడింది. ఆ సమయంలో నేను రావణాసురుడి అంతఃపురంలో ఉన్నా, రావణాసురుడి అంతఃపురంలో పై నుంచి ఒక దూలం కాలి వీపు మీద పడింది, అతి కష్టం మీద బయటకు వచ్చిన ఇప్పటికీ నల్లగా మచ్చలాగే ఉండిపోయింది అనగానే, ఓహో శూర్పణఖ నీకు ఈ రాముడి వంశం వాళ్ళు మంచి మంచి బహుమతులు ఇచ్చారు, లక్ష్మణుడేమో ముక్కు జవులు కోశాడు, రామదూత హనుమంతుడు విప్పేది బాగా బ్యూటీ స్పాట్ పెట్టాడు వలే అన్నట్ట. మారు మాట్లాడకు, గట్టిగా అరవకు. పొరపాటున హనుమంతుడికి ఈ విషయం తెలిసిందా, మన ప్రాణం తీసేస్తాడు అనగానే ప్రాణం తీయడానికి ఇక్కడే ఉన్నానే అని హనుమంతుడు అమాంతంగా పెద్ద తోకని పాశంలా చేసి కిందకి దింపేట. ఆ తోక తోడగానే పావు పావు అని కంగారు పడ్డాడు కరాళకంఠుడు. పావు కాదు మామో, ఇది పావు కాదు, సందేహం లేకుండా ఆనాడు లంకానగరాన్ని తగలబెట్టింది ఈ తోకే, ఇక్కడెక్కడో ఈ తోకకి సంబంధించినటువంటి ప్రాణి ఉండే ఉంటుంది, లగెత్తుందిట. ఈ లగెత్తేలోపు ఈ తోక వచ్చి అమాంతంగా ఇద్దరిని మెడల్ని చుట్టి నేల మీద పెట్టి పటా పటా రెండు దెబ్బలు కొట్టింది. దాంతో సర్పణక కరాళకంఠుడు చచ్చిపోయినట్టుగా దధిముఖుడు అనేవాడు వానర గీతలో రాశాడు. చాలా అత్యద్భుతమైన కథ ఇది. దీని వల్ల ఆశ్చర్యకరమైన కథ అంటే ఆనాడు సామాన్య పౌరుడు, నిజంగా ప్రతి పౌరుడు రాముడిని ప్రేమించిన వాడే, అందులో ఎవరు ఇలా మాట అన్నరు. ఈ అన్నది రాక్షస కుట్ట అన్నమాట, రాక్షసం అయ్యే వల్ల జరిగింది. ఈ తర్వాత రహస్యం చెప్పిన చచ్చిపోయే ముందు వాడు అబ్బో రామ అన్నట్ట కరాళకంఠుడు. సోర్పణ కనలేదు కానీ కరాళకంఠుడు రామ అన్నాడు. ఏ వంకతో అయినా సీతారాముల్ని దూరం చేసిన రామ అన్నాడు కదా, అందుకని వీడు మళ్లీ జన్మలో కంసుడికి ఆస్థాన రజకుడిగా పుట్టాడు. ఆ అవతారంలో శ్రీకృష్ణుడు వాడిని అందుకే చీరలు అడగడం, వాడు ఇవ్వకపోవడం మీకు గుర్తుందే ఉంటుంది కదా, ఇదివరకు భాగవతం చెప్పుకున్నాం కనుక. శ్రీకృష్ణుడు మధుర అనగరానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే ఈ చాకలి వెనకాతలు ఇంకా కొంతమంది అసిస్టెంట్స్ ఉన్నారు, వీళ్ళేమో మంచి ఇస్త్రీ చేసినటువంటి పట్టు వస్త్రాలన్నీ మూటలు కట్టుకుని రెత్తి మీద పెట్టుకొస్తున్నారు, తెగ తాగేసిన మైకంలో ఉన్నారు. ఇంతలో కృష్ణుడు వచ్చి, విందులమయ్యి నరేశ్వరుని వీటికి వచ్చి తిమేము, మాకు మా మందలలో ఉన్న కట్టి కొన్న మంచి పటంబులు లేవు, నీముడిల్ సుందర చేలములు శోభిల్లుచున్నవి ఇమ్ము, నిన్ను మేలందెడు తెమ్ము రాజు దశ అల్లురమోరజ కన్వయగ్రణీ. మేము మహారాజు గారు కంసుడు ఆహ్వానించగా ఈ నగరానికి వచ్చాం, మేమంతా పల్లెటూరు నుంచి వచ్చాం, ఎక్కడో బృందావనంలో ఉన్నాం, కట్టుకోవడానికి మంచి బట్టలు లేవు మాకు, కానీ నీ దగ్గర మంచి మూటలు నెత్తి మీద ఉన్నాయి, ఆ మూటలో ఇస్త్రీ చేయబడిన మంచి కాస్ట్లీ డ్రెస్సులు ఉన్నాయి, కాస్ట్లీ కాస్ట్యూమ్స్, అవి మాకు ఇచ్చామంటే కట్టుకుంటాం, నీకు శుభం కలుగుతుంది అని కృష్ణుడు నిన్ను మేలందుడు అన్నాడు, నీకు శుభం కలుగుతుంది అన్నాడు. పైగా రాజుగారికి అల్లుడు అంటే వాడు ఆ పాత జన్మ వాసన ఉంటుందిగా, వాడు కరాళకంఠుడు కదా, ఆనాడు రజక రూపంలో రాముణ్ణి సీతని తొలగించి ఒకరినొకరిని విడదీశాడు, అందువల్ల ఇప్పుడు పైగా తాగిన వెహికల్లో ఉండి ఏమేమి రాజుగారి బట్టలు నీకు కావాలా పో అని నోటుకొచ్చాడు, తిట్టాడు, గొల్ల ఏగుము అన్నాడు. దాంతో శ్రీకృష్ణుడు ఆగ్రహించి కుడి చేతిని కత్తిలా చేసి పట్మని మెడ తోడుకొచ్చాడు. కరాటే దెబ్బ అన్నమాట. కృష్ణ ది ఫౌండర్ ఆఫ్ కరాటే ఫైటింగ్ తెలియదు కానీ చాలా మందికి. ఘోర కరాగ్రతలంబున ధీరుడు కృష్ణుడు పౌరుల గుండెలు పొగులగ వీరోద్రేకిన్ మదా వివేకిన్ సాకిన్ అంటాడు పోతన గారు. కరాగ్రతలము, ఆ కరాగ్రమే కరాట అయిందనమాట. దాంతో ఒక్కసారి మెడ మీద కొట్టగానే వాడి తల దిగి దూరంగా పడిపోయింది. అప్పుడు వాడికి పూర్వజన్మలో చేసిన పాపం పోయింది. రామనామస్మరణ చచ్చే ముందు చేయటం వల్ల ఈ జన్మలో కృష్ణుడి చేతిలో మరణించి మళ్ళీ వాడు వైకుంఠానికి వెళ్ళట్టు, వాడికి కూడా యోగం పట్టిందనమాట. అక్కడికి ఆ పాప ప్రాయశ్చితం అయిపోయిందనమాట. భగవంతుడు ఎప్పుడూ కూడా ఎవరినైనా ఏదో జన్మలో ఏదో రకం ఉద్ధరిస్తాడు ఆ రకంగా. ఇదంతా అత్యద్భుతమైన వానర గీతలో ఉంటుంది, గర్గ సంహితలో కూడా భాగవతంలో, గర్గ భాగవతంలో కూడా ఉంటుంది. ఈ విధంగా మొత్తం మీద కరాళకంఠ సోర్పణకల వధ అయ్యాక నిజంగా స్త్రీలను చంపడాయన, కానీ ఇంత పాపాత్పురాలు కాబట్టి దాన్ని వధించి ఆ తర్వాత రాముడి దగ్గరికి వెళ్ళి విషయం తెలుసుకున్నాడు. ఆ మిగతా ఘట్టం అంతా కూడా మనం ఇప్పుడు చెప్పుకోం, కానీ సీతాదేవి భూప్రవేశం చేసింది, చివరికి చిట్ట చివర లవకుశులను అప్పగించేసి భూప్రవేశం చేస్తున్నప్పుడు అంతటి మహానుభావుడు రాముడు కూడా, సీత భూమిలోకి వెళ్ళిపోతున్నావా, మనలో మోహంబు చింతింపవే అని పరమాత్మ కూడా చాలా ఏడ్చాడు. చిట్ట చివరికి కోపం తట్టుకోలేక భూమిలో నుంచి ఒక సింహాసనం పైకి వచ్చింది, భూమిలో రెండుగా విడిపోయి అందులోంచి సింహాసనంలోంచి భూదేవి వచ్చి సీతను ఎక్కించి వెళ్ళిపోయింది, మళ్ళీ భూమి యథాప్రకారంగా అయిపోయింది. రాముడు, ఈ భూమండలాన్ని చీల్చేస్తాను నా బాణాలతో, భూదేవి నా భార్య నాకు దూరం చేస్తావా, నీ అంతం చూస్తానన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి, రామచంద్ర నువ్వు విష్ణువుని అనే విషయం గుర్తుకు తెచ్చుకో, అవతారమూర్తివి, ఇక నీ అవతారం సమాప్తం చేయవలసి ఉన్నది అనగా ఆయన తర్వాత లక్ష్మణుడిని పిలిచి, ఆ శత్రుఘ్నుడిని పిలిచి, అందరినీ పిలిచి, తొందరలో అవతార సమాప్తికి మనం ఏం చేస్తే బాగుంటుంది, లవకుశుల్ని వెళ్ళి ఎవరెవరికి పట్టాభిషేకం చేద్దాం అని అనుకున్నాడు. అప్పుడు జరిగిందో తమాషా, రాముడు లక్ష్మణుడు మాట్లాడుకుంటూ ఉండగా దుర్వాస మహర్షి వచ్చాడు. అక్కడికి వచ్చి, ఇదిగో లక్ష్మణ, నాతో పాటు ఒక అతిథి వచ్చాడు, ఈ అతిథి రాముడితో ఏకాంతంగా మాట్లాడతాడు, ఈయనకి రాముడితోటి సమాగం ఏర్పాటు చేయన్నాడు. అంటే దుర్వాసనతో కూడా వచ్చినాడు సాక్షాత్ యమధర్మరాజు గారు. ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. దుర్వాసుడు అంతటి వాడు ప్రవేశపెట్టాడు కనుక లక్ష్మణుడు ఈ బ్రాహ్మణుడిని రాముడి దగ్గరికి తీసుకెళ్ళాడు. రామచంద్ర ప్రభు రండి స్వామి అని ఆసనమిచ్చాక, రామచంద్ర నేను నీతో ఏకాంతంగా మాట్లాడాలి, ఇక్కడ ఎవరూ ఉండకూడదు, ఈ లక్ష్మణుడిని బయటికి పంపే అన్నట్టు. లక్ష్మణ అయితే బయటికి వెళ్ళు, ఇంకొక మాట, మనిద్దరం మాట్లాడుతూ ఉండగా ఎవరైనా ఆఖరికి నీ తమ్ముడైనా లోపలికి వస్తే వాళ్ళకి మరణశిక్ష వేస్తాను అని నాకు మాట ఇయ్య అన్నట్టు. విన్నావు కదా ఈ బ్రాహ్మణోత్వం అనే మాట, లోపలికి ఎవరిని రాని ఒక లక్ష్మణ, ఎవరు వచ్చినా వారికి రాముడు శిరశ్చేదం మరణశిక్ష విధిస్తాడని చెప్పు అనగానే లక్ష్మణుడు బయట కాపలాగాశాడు. ఈ వచ్చినవాడు యముడు కదా, లక్ష్మణుడు అలా బయటికి వెళ్ళి తలుపేయగానే యమధర్మరాజు రూపం ధరించి రామచంద్ర ప్రభువుకి నమస్కరించి, ప్రభు నీవు వచ్చిన పని పూర్తయ్యింది, 11,000 సంవత్సరాల రాజ్య పరిపాలనకి పూర్తి కాబోతున్నది, ఇక నువ్వు తిరిగి వైకుంఠానికి పరంధామానికి వేయించేయి అన్నాడు. సరిగ్గా ఆ సమయానికి మళ్ళీ దుర్వాసుడు వచ్చాడు. లక్ష్మణ క్షణాలలో నాకు రామదర్శనం కావాలి, ఇప్పుడు రాముణ్ణి చూడాలన్నాడు. లోపలికి వెళ్ళకూడదండి, ఎవరు వెళ్ళిన మరణశిక్ష వేస్తాడు రాముడు అన్నాడు లక్ష్మణుడు. మరణశిక్ష అయినా ఇంకోటైనా సరే వెళ్ళి చెప్పు, లేదా మీ వంశాన్ని శపించి నాశనం చేస్తానన్నట్ట. వంశనాశనం ఎందుకని పాపం లక్ష్మణుడు లోపలికి వెళ్ళి అన్నగారికి, అన్నయ్య దుర్వాసుడు వచ్చాడని చెప్పాడు, అప్పటిదాకా యముడి రూపంలో ఉన్న ఆయన కాస్త మాయమైపోయాడు. ఎంత పొరపాటు చేసావు లక్ష్మణ, లోపలికి ఎవరన్నా వస్తే మరణశిక్ష అంటే వినిపించుకోకుండా లోపలికి వచ్చావంటే ఏం చేయనన్నయ్యా, దుర్వాసుడు వంశాన్నే శాపం పెడతానంటున్నాడు, నేనేమైనా పర్వాలా మన వంశం నువ్వు బాగుండాలని వచ్చానన్నట్ట. దుర్వాసుడు లోపలికి వచ్చి, రామ తప్పదిది, ఈ లక్ష్మణుడికి వెంటనే మరణశిక్ష విధించన్నాడు. అప్పుడు లక్ష్మణుడిని ఎలా చంపడం, ఆయన నా ప్రాణం అనుకుంటూ ఉండగా వశిష్ఠుడు వచ్చి, మరణశిక్ష దేశ బహిష్కరణ సమానం, ఈ రోజు నుంచి నీ ముఖం చూడకూడదని దేశ బహిష్కరణ శిక్ష విధించే లక్ష్మణుడికి, అది మరణశిక్షతో సమానం అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు అక్కడి నుంచి బయలుదేరి సరయూ నదీ తీరానికి వచ్చి ధ్యానం చేసి ఆత్మజ్ఞానంతో స్వయంగా తాను ఆదిశేషుడిగా మారి సరయూ నదిలో ముందు స్వర్గానికి వెళ్ళి స్వర్గం నుంచి పరంధామానికి వెళ్ళిపోయాడు. ముందు ఇంద్రుడు ఆయన తీసుకెళ్ళాడు. ఆ తర్వాత ఇక రాముడు కూడా అవతార సమాప్తి కోసం అందరికీ పిల్లలకి, భరతుడి పిల్లలకు, పుష్కరుడు మొదలైన వాళ్ళకి, తన కొడుకులు అవకుశాదులకి అందరికీ కూడా రాజ్యాన్ని పనిచేసి ప్రజలందరికీ చాటింపు వేసి, నాతో వచ్చేవారందరినీ వైకుంఠానికి పట్టుకుపోతాను, వచ్చేవాళ్ళు రెండు అన్నాడు. కొంతమంది ఎప్పుడు వస్తారుగా వాళ్ళందరినీ వెంట పెట్టుకుని సరయూ నదీ తీరానికి వెళ్ళాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వైకుంఠానికి వేయించెయ్యి స్వామి అని ప్రార్థించాడు. నాతో పాటు ఈ సరయూ నదిలో మునిగి అందరికీ కూడా బ్రహ్మలోకం ఇమ్మన్నట్ట. వీళ్ళందరికీ కూడా సాంత్రాయనమని ఒక లోకం ఉన్నది, ఆ లోకాన్ని ఇస్తున్నాను అన్నాడు. అంటే రాముడితో పాటు వచ్చే వాళ్ళందరికీ ఒక స్పెషల్ వైకుంఠం కలిగించాడు. అందరూ సరయూలో దిగి ఆయనతో పాటు పైకి వెళ్ళారు. సరయూ నదిలో దిగడానికి భయపడిన వాళ్ళు మాత్రమే తర్వాత వాళ్ళకి వారసులుగా మిగిలారు, భక్తి కలిగిన వాళ్ళంతా కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు రమ్మంటే అందరూ వచ్చేస్తారా శ్రీలంక, భక్తి కలిగిన వాళ్ళు రాముడి వెంట వైకుంఠానికి వెళ్ళినట్టు కొందరు వస్తారు, కొందరు ఇక్కడే ఉంటారు. అంచేత మొత్తం మీద ఎప్పుడైనా సరే ఆయా వ్యక్తులకు యోగం ఉండాలి. రామచంద్రుడు కూడా అందరూ చూస్తూ ఉండగా మొత్తం మీద పరబ్రహ్మమై వెళ్లే ముందు ఒక అపూర్వమైనటువంటి శాసనం చేశాడు. రామావతారం ముందు నాయన హనుమంత ఇలా రా అన్నట్ట. ఇది చాలా గొప్ప ఘట్టం అండి. రాముడు పరంధాముడై వైకుంఠానికి వెడుతున్నాడు. అప్పుడు హనుమని పిలిచి, తవేవ ముక్త్వా కాకుత్సహ హనుమంత మథాబ్రవీత్ జీవితే కృత బుద్ధిస్తం మా ప్రతిజ్ఞాం విలోపయ. హనుమ, నేను అవతారాన్ని విడిచి వెళ్ళిపోతున్నానని తెలియగానే నువ్వు ఘోరంగా ఏడుస్తున్నావు, మామూలుగా కాదు, ఘోరమైన ఏడుపది, బోరును ఏడుస్తున్నావు, నాతో పాటు నిన్ను తీసుకెళ్లాలని నీ కోరిక అంతే కదా అన్నాడు. అవునండి. మరి నువ్వు ఇంత పూర్వం ఏమన్నావు రామా, నువ్వేం ఆజ్ఞాపిస్తే చేస్తానన్నావుగా. బ్రహ్మదేవుడు నీకు చిరంజీవిగా వరమిచ్చాడు, నేను నిన్ను మళ్ళీ బ్రహ్మవయ్యే వరకు భూలోకంలో ఉండమన్నాను. అంతఃపురం కూడా నేను ఉంటానని నువ్వు చాలాసార్లు అన్నావు. జీవితే కృత బుద్ధిస్తం మా ప్రతిజ్ఞాం విలోపయ, వాల్మీకి రామాయణంలో వాల్మీకి చెప్పిన మాట, నువ్వు చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకో, నేనున్నా లేకపోయినా నువ్వు ఇక్కడే ఉండాలి చిరజీవిగా. ఎంతకాలం ఉండాలని అడుగుతావేమో. మత్కథాః ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర తావద్రవస్వ సుప్రీతో మద్వాక్యం అనుపాలయం. నా రామకథ లోకంలో ప్రచారంలో ఎంతకాలం ఉంటుందో అంతకాలం నువ్వు నా రామనామస్మరణతో తరించి నా పురాణం జరిగిన చోటల్లా, పద్మాకర్ గారి 40 రోజుల సంపూర్ణ హనుమద్ వైభవం జరిగిన చోటికి వెళ్ళి శుభ్రంగా ఎదురుగుండా వినయంగా కూర్చుని విని ఆ తర్వాత నువ్వు బ్రహ్మలోకానికి పరిపాలకుడు అవ్వు అన్నాడు. రాముడి కథ తేలికగా ఈ లోకం నుంచి వెళ్ళదుగా. కాబట్టి రాముడి కథ భూలోకంలో ప్రచారంలో ఉన్నంతకాలం నువ్వు అక్కడే రామనామస్మరణతో రమించి ఆనందం పొందు, నా వాక్యాన్ని పరిపాలించు, నన్ను నిన్ను తలుచుకున్న వాళ్ళని రక్షించు అనగానే అలాగే స్వామి అన్నట్ట. ఎప్పుడు పిలిస్తే అప్పుడు నా హృదయంలో ఉంటానని మాట ఇయ్యంటే నీ దగ్గరే ఉంటాను, కానీ ప్రత్యక్ష దర్శనం మాత్రం నీ హృదయంలో చూస్తావు నన్ను. నా రూపాన్ని 28వ ద్వాపరయుగంలో నీకు చూపిస్తాను, 28వ ద్వాపరయుగంలో నేను భూలోకంలో అవతరిస్తాను. ఏ అవతారమో చెప్పలేదు అండి, చెబితే మళ్ళీ అది కొంచెం సీక్రెట్స్. అంటే నేను కృష్ణుడిగా పుడతాను, కృష్ణ అవతారంలో మళ్ళీ నా దగ్గరకు వస్తావు, అప్పుడు నీకు నా దర్శనమిస్తాను, నీతో కొన్ని పనులు చేయిస్తానని చెప్పకుండా 28వ అవతారంలో నేను నీకు దర్శనమిస్తాను, అప్పుడు నా కొన్ని లీలలు చూపిస్తాను, అప్పటిదాకా హాయిగా గంధవాదన పర్వతంలో ఉండు, అప్పుడప్పుడు పంపా సరస్సు దగ్గరికి వెళ్ళి కిష్కింధ దగ్గర అక్కడ ఉండు, ప్రతిరోజు సూర్యోదయ సమయంలో కేవలం 32 నిమిషాల సేపు మాత్రం గంధమాదన పర్వతం నుంచి మహావేగంగా ఎగిరి వెళ్ళి 4 సముద్రాలలో రామనామస్మరణ చేసి మళ్ళీ గంధమాదన పర్వతానికి పో. ఇక ప్రజలు ఎప్పుడు ఎక్కడ నీ కథ తలుచుకున్నా, నిన్ను పిలిచినా ఆ క్షణమే అక్కడ ప్రత్యక్షమై వారి కోరికలు తీర్చు. ఎక్కడ రఘునామస్మరణ ఉన్నా, ఎక్కడ రామరామ అనే కథ వినిపిస్తున్నా అక్కడికి వెళ్ళి ఆనందంతో విను అని ఆజ్ఞాపించి ఏవ ముక్తస్తు హనుమాన్ రాఘవేణ మహాత్మనా, ఈ విధంగా హనుమంతుడితో పలికాడు ఆయన. చాలా సంతోషపడిపోయాడు హనుమంతుడు. స్వామి ఇదిగో నేను నీకు మాట ఇస్తున్నాను, యావత్ తవ కథ లోకే విచరిష్యతి పావని తావత్ స్థాస్యామి మేధిన్యాం తవాజ్ఞాం అనుపాలయన్. తండ్రి నీ పవిత్ర కథ ఎంతకాలం లోకంలో ఉంటే నేను మేధిన్యాం భూమి మీదే ఉంటాను, బ్రహ్మలోకానికి వెళ్ళను, నీ ఆజ్ఞని పరిపాలిస్తాను అనగానే రాముడిప్పుడు విభీషణుడిని పిలిచాడు, జాంబవంతుణ్ణి పిలిచాడు, మైందుణ్ణి పిలిచాడు, ద్వివిధుణ్ణి పిలిచాడు. నాయనా జాంబవంత, మైంద, ద్వివిధ, విభీషణ, మీ నలుగురు కూడా ద్వాపరయుగం చివరిలో కలియుగం ఆరంభమయ్యేంత వరకు భూమి మీద ఉండండి. కలియుగం రాగానే విభీషణ నువ్వు అదృశ్య రూపంలో లంకా నగరాన్ని పరిపాలించు, తరచుగా అశోకవనంలో ఉండు, అక్కడికి వచ్చే భక్తుల్ని అనుగ్రహించు అన్నాడు. అందుకే ఇప్పుడు అశోకవనానికి వెళ్తే మనకి విభీషణుడి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇంకా జాంబవాన్ నువ్వు మాత్రం కలియుగం అడుగు పెట్టగానే అంటే శ్రీకృష్ణావతార సమాప్తి కాగానే హిమాలయ పర్వతాలకు వెళ్ళిపో. మైంద ద్విధులారా మీ ఇద్దరికి మాత్రం హెచ్చరిక చేస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో నీచులతో స్నేహం చేయకండి, కలియుగం ఆరంభమయ్యే వరకు భూలోకంలో ఉండండి. మీరు గనక మంచి వాళ్ళతో స్నేహం చేస్తే కలియుగం ఆరంభమవగానే మోక్షం వస్తుంది, లేదా దుర్మరణం వస్తుంది, జాగ్రత్త అని మైంద ద్వివిధులు హెచ్చరించాడు. మైందుడు బాగానే ఉన్నాడు, కానీ ద్వివిధుడు నరకాసురుడితో స్నేహం చేశాడు, అందుకే నరకాసురుడి ఎఫెక్ట్ వల్ల ఏమైంది, బలరాముడి చేతిలో చచ్చిపోయాడు. భాగవతంలో ఎంత రాముడికి సహాయం చేసినా చెప్పాగా, ఎక్కడి కర్మ ఎవడి కర్మ వాడిది. ఈ విధంగా కలిపురుషుడు అడుగు పెట్టగానే ప్రజలకు అదృశ్యులైపోండి అని చెప్పాడు ఆయన. రామచంద్రుడు సరయు నదిలో దిగి పరంధాముడైపోయాడు, హాయిగా క్షీరసాగరంలో యథాప్రకారంగా స్వామి చేరాడు. అప్పటికే అక్కడికి చేరింది లక్ష్మీదేవి, లక్ష్మణుడు ఆదిశేషుడిగా పానుపుగా చేరాడు, భరత శత్రుఘ్నులు శంఖచక్రాలయ్యారు, పూర్తిగా పునః రామచంద్ర ప్రభు సంపూర్ణ శ్రీమన్నారాయణమూర్తిగా అవతారాన్ని విడిచిపెట్టాడు.